ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ 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 నారాయణ. ప్రియమైన ఆత్మబంధువులారా, కాపవరం ప్రతి సంవత్సరం గీతా జయంతి రోజున వస్తున్నాం మనం. ఈ బిల్డింగ్ ఓపెనింగ్ రోజున మొదలు, ఈ బిల్డింగ్ ఎప్పుడైతే ఓపెనింగ్ చేశారో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. ఇది కేవీకే రాజు గారి ఆధ్వర్యంలో కొన్ని చందాలు వసూలు చేసి, కొన్ని తిరుపతి దేవస్థానం నుంచి కొంత డబ్బు తీసుకొచ్చి, అప్పుడు వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు, వారి దగ్గర నుంచి టీటీడీ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొచ్చి భవనం నిర్మించడం అయింది. గీతా భవనం అమ్మగారు నాకు మాట చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితిలోనే గీతా జయంతి రోజున కాపవరం రావటం మానకూడదు, నాకు మాట ఇవ్వాలని. అప్పుడు గీతా భవన అమ్మగారితో చెప్పాను, నేను మీకు మాట ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనే కాపవరం రావటం మాని గీతా జయంతికి వస్తున్నాను అప్పటి నుంచి. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఈ సంవత్సరం ఏంటంటే 13 దీపమైంది, 11 గీతా జయంతి అయింది. అదే అండి, కానీ తప్పనిసరి పరిస్థితిలో ఈ సంవత్సరం చేయలేదాం మేము. అదే 2/11 ఏమో గీతా జయంతి వచ్చింది, 13 మహాదీపం, 13 దీపోత్సవం, తర్వాత 13/18 రమణ జయంతి అలా వర్షాగ్గా వచ్చింది. ఇతర గ్రామాల నుంచి మాకు, ఇతర పట్టణాల నుంచి గీతా జయంతికి రమ్మని ఎంత ఒత్తిడి వచ్చినా మేము గీతా జయంతికి ఇక్కడ రావటం మానలేదు. కాకినాడ నుంచి మాకు ఒత్తిడి వచ్చింది గీతా జయంతికి రమ్మని, అలాగే జగ్గరాజు గారు కూడా చాలా ఒత్తిడి తెచ్చేవారు మాకు. ఓ సంవత్సరం గీతా జయంతి కేశవరం వెళ్ళండి, ఓ సంవత్సరం కాపారం వెళ్ళండి, కానీ ఇక్కడికి మీరు ఇంకో కావాల్సి ఉంటే అమ్మకి అవసరమైతే ఇంకో రోజున పెట్టుకోండి, నేను గీతా భవన అమ్మగారికి మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారం నేను కాపవరం వెళ్తాను. కానీ దుర్గరాజు గారు, మన జగ్గరాజు గారు కాపవరం, ఇది మన కేశవరం జగ్గరాజు గారు స్వర్గస్థులయ్యారు, వారి విగ్రహం కూడా అక్కడ ప్రాంగణంలో పెట్టారు, గీతా భవనం ప్రాంగణంలో పెట్టారు. నాకు ఆహ్వానం వచ్చింది, కానీ ఆ రోజు నేను ఏదో పనులు వల్ల నేను కేశవరం వెళ్ళకపోయాను. ఇప్పుడు అమ్మగారు ఏమంటున్నారంటే, మీ గీతా జయంతికి రావటం కాపారం రావటం మానకూడదు, రావాలంటున్నారు. నేను పూర్వం ఎప్పుడు ఆ మాటను పోషించుకోవడానికి వస్తున్నాం మేము, రావటం మానటం అనేది జరగదు. అందులో భగవద్గీత ప్రచారం చాలా ముఖ్యం. భగవద్గీత ఎవరి జేబులో ఉందో వాళ్ళ జేబులో సమస్త శాస్త్రాలు ఉన్నట్టే. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది మహర్షులు, ఎంతమంది యోగులు ఈ భారతదేశంలో జన్మించినా వాళ్ళు చెప్పిన సూత్రాలన్నీ భగవద్గీతలో ఉంటాయి. మీకు 4 భగవద్గీత కనుక మీ చేతిలో ఉంటే మొత్తం సమస్త శాస్త్రాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అన్నీ కూడా మీ జేబులు ఉన్నట్టు. ప్రపంచంలో ఒక భగవద్గీతకి తప్పించి జయంతి ఇంకా ఎవరికి ఏ పుస్తకానికి చేయరు, ఒక భగవద్గీతకే జయంతి చేస్తారు. నారాయణ కృష్ణుడు అంటే నారాయణుడు స్వయంగా దేవుడు, కింద నుంచి పైకి వచ్చిన వాడు కాదు, పై నుంచి కిందకు వచ్చాడు. గౌతమ బుద్ధుడు తపస్సు చేయటానికి భార్యను విడిచిపెట్టేశాడు, బోధించటానికి భార్యను విడిచిపెట్టేశాడు. ఎవరిని విడిచిపెట్టకుండా తపస్సు చేయగలడు, బోధించగలడు వాడు నారాయణుడు. లక్షలాది మధ్యలో ఉండి, లక్షలాది మధ్యలో ఉండి తన తపస్సుకు భంగం లేకుండా, కోట్లాది మధ్యలో ఉండి తన ఏకాగ్రతకి, తన పవిత్రతకి, తన ప్రవీణ్యతకి భంగం లేకుండా బోధించగలవాడు సృష్టిలో ఎవడైనా ఉన్నాడంటే వాడు కృష్ణదేవుడు ఒక్కడ మాత్రమే. సమాజ మధ్యంలో ఉండి మహోన్నత స్థితిలో ఉండదగిన వాడు నారాయణుడు, కృష్ణుడు ఒక్కడ మాత్రమే. అంచేత మిగతా ఉపనిషత్తులయ్యే ఋషుల అభిప్రాయాలు అంటే, వాళ్ళు తపస్సులు చేసి తరించి వాళ్ళు విన్న సత్యాల్ని బోధించారా ఉపనిషత్తులు. ఇది భగవద్గీత అలా కదా, భగవంతుడి ముఖంలోంచి జాలివారినిది, భగవంతుడి ముఖంలోంచి ప్రవహించినది గీత. భగవద్గీత అంటే భగవంతుడి చేత గానము చేయబడినది భగవద్గీత. అయితే దానితో సమానమైన గ్రంథం కానీ దానికి మించినటువంటి గ్రంథం కానీ లేదు. తర్వాత మనం మంచి విషయాలు వింటాం, మంచి విషయాలు మనం వింటాం, కానీ అట్ని వినాలి, ఎలా మననం చేయాలి, మనకు సందేహాలు వస్తే ఎలా తీర్చుకోవాలి, ఆ వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి, భగవంతుడు చెప్పిన మాటను ఎలా ధ్యానం చేయాలి, ఇటువంటి వివరాలన్నీ కూడా ఇటువంటి వివరాలన్నీ కూడా చెప్పకుండా విడిచిపెట్టిన విషయం లేదు భగవద్గీతలో. శ్రవణం మననం నిజిజ్ఞాస అంటే కొంతమంది అంటారు ఉరికి వింటే సరిపోయిందా అని. వింటేనే అర్థం కావటం లేదు, వినకపోతే ఎలా అర్థమవుతుంది? ఇటువంటి మాటలు మీరు భుజాన్ని వేసుకు ఎక్కడో తిరగకండి. కొంతమంది భక్తి లేని వాళ్ళు, వివేకం లేని వాళ్ళు, అది జ్ఞానం పట్ల అపేక్ష లేని వాళ్ళు, అది మనం తరించాలనే తపన లేని వాళ్ళు ఉరికి వింటే సరిపోయిందా, వింటేనే అర్థం అవటం లేదు, వినకపోతే ఎలా అర్థమవుతుంది? ఇవన్నీ కూడా ఆలోచన లేని మాటలు, ఉపయోగం లేని మాటలు, కోపంతో చెప్పే మాటలు. ఇవన్నీ కూడా శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేయగా చేయగా అసలు ఈ భగవద్గీత చదవడానికి రమేష్ సరిపోతాడు, నేను కాదు. విశాఖపట్నం రమేష్ వచ్చాడో అతను సరిపోతాడు. ఏం చేతంటే అతను భగవద్గీత శాస్త్రం, ఆ భగవద్గీత అనే శాస్త్రాన్ని గురుముఖత శ్రవణం చేశాడు. ఆ రమేష్ విశాఖపట్నం రమేష్ భగవద్గీత శాస్త్రం శాస్త్రానుగుణంగా గురువు ముఖత అతను శ్రవణం చేశాడు. అయితే అతను చెప్పాలి భగవద్గీత చెప్పదగిన వాడు అతను. కానీ మన భక్తులు ఏం చేస్తున్నారంటే అక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్ చేత చెప్పిందామంటే అరుణాచలంలో ఆయన చెప్పని ఒకటాలేదు, ఇక్కడ రమేష్ని చెప్పమంటారంటే ఇక్కడ రమేష్ని చెప్పని ఒకటాలేదు. నేను చెప్పాను రమణ జయంతి రోజుని హై స్కూల్ హెడ్ మాస్టర్ బాగా గీతలో ఎలా అధ్యయనం చేశాడో రమేష్, రమణ మహర్షి గారి సాహిత్యం గురించి ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ అంత బాగా అధ్యయనం చేశారు. ఆయన్ని చెప్పనవటం లేదు, రమేష్ని చెప్పనవటం లేదు. వాళ్ళు నిష్ణాతులు, పైగా గురుముఖ శ్రవణం చేశారు, ట్రైనింగ్ పొందిన వాళ్ళు. భగవద్గీతలో అర్జున నీకు నాకు జరిగినటువంటి డైలాగ్ ఈ సంభాషణ, ఈ యోగ శాస్త్రం ఎవరైతే అర్థం చేసుకుని అధ్యయనం చేసి అర్థం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకుని ప్రేమతో భక్తితో హితవుతో ఇష్టంతో ఇతరులకు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళకంతా ఇష్టడు నాకు ఈ సృష్టిలో లేరని చెప్పాడు నారాయణుడు. ఎంతసేపు ఆ పూజ చేద్దాం ఇది చెప్పని ఇలాగా బాహ్యమైన కర్మకాండలు చేయడానికి హిందువులు అలవాటు పడ్డారు, కానీ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి అలవాటు పడలేదు. ఎక్కడైనా అక్కడ గుడి కట్టించినట్టు కోటి రూపాయలు ఖర్చు పెడతారు, కానీ మీరు గుడి కట్టించక్కర్లేదు, గోపురం కట్టించక్కర్లేదు, గంట కూర్చొని శ్రద్ధగా సబ్జెక్టు వినండి అంటూ ఒప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు. కాళ్ళకు పని చెప్తారు, చేతులకు పని చెప్తారు, మెదడుకు పని చెప్పేవాళ్ళు తక్కువ మంది అయిపోయారు. బైబిల్కున్న ప్రచారం గీతకు లేదు. బైబిల్ చెప్పే టీచర్స్ వేలాది మందిని వాళ్ళు తయారు చేశారు. ఎంబీబీఎస్ కాలేజీలకు, ఇంజనీరింగ్ కాలేజీలు, బైబిల్ కాలేజీలు కూడా ఉంది హైదరాబాద్ ప్రపంచంలో. నేను చోట్ల బైబిల్ కాలేజీలు పెట్టి ఇంటర్మీడియట్ అయిన తర్వాత 5 ఏళ్ళు 6 ఏళ్ళు కోర్సులు చెప్పి అది కోర్సు కింద చెప్పి బైబిల్ ప్రచారం చేయిస్తున్నారు. వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందుకే బైబిల్ ప్రచారంలోకి వచ్చింది. అంటే భగవద్గీత మన గీతాభవన అమ్మగారికి గీతన్న కృష్ణుడన్న ఈ గీతా భవన్ అన్న చాలా అత్యంతమైనటువంటి ప్రీతి. ఈ గీతను ప్రచారం చేయాలని ఈ గీతాభవనం పేరు మీద గీత ప్రచారం చేయాలి, ఇక్కడ సత్సంగాలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ భవనం ఇక్కడ నిర్మించబడింది. అలాగే అనేక చోట్ల గీతా భవనాలు విరిచాయి, కానీ చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. అంటే జనరల్గా ఇప్పుడు మన గురించి ఇక్కడ నేను చెప్పటం లేదు, అక్కడ మీరు అక్కడ ఏదైనా గుడి కట్టించని కోటి రూపాయలంటే కట్టించే వాళ్ళు ఉన్నారు, కానీ గీత భగవద్గీత చెప్పేవాడు కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు. అంచే చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. అసలు టీచర్స్కి టీచర్స్ని పోషించే సమాజం, టీచర్స్ని ఎవరు సమాజం పోషించడం లేదు. అక్కడ గుడి కట్టించండి, అక్కడ గోడ కట్టించండి, అక్కడ ఇంకోటి కట్టించి, అక్కడ 10 రాళ్ళు పేర్చినట్టు ఇలా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ పుణ్యం వస్తుందేమో అని టీచర్ని పోషించే వాళ్ళు ఎవరు లేరు. అంచేది భగవద్గీత ప్రచారం తగ్గిపోయింది, మన ఉపనిషత్తులకు ప్రచారం తగ్గిపోయింది. అక్కడ 4 ఇటుకలు పేర్చండి పేర్చేవాళ్ళు ఉన్నారు, కానీ మీరు భగవద్గీత శ్రద్ధగా అధ్యయనం చేసి మీరు అర్థం చేసుకుని ఆనందాన్ని అనుభవించి ఇతరులకు పంచిపెట్టినని చెప్తే చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అంటే భగవద్గీతలో కృష్ణుడు ఆకాశం లాంటి విశాలమైన వాడు, సముద్రం అంత లోతైన వాడు. అంతేకాదు నేను పట్టిన కుందేటికి 3 ఏకాళ్ళు అని చెప్పేవాడు కాదు. భగవద్గీత భగవంతుడు ప్రపంచంలో ఏ ప్రవక్త అయినా, ఏ మహాత్ముడైనా, ఏ అవతార పురుషుడైనా, మీరు ఏ మార్గంలో మీరు తెక్కనే శుద్ధిగా మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా నిర్ణయం పొందుతారు. ఒక మార్గం ఎక్కువ కాదు, ఇంకో మార్గం తక్కువ కాదు. మీరు ఏది సులభంగా ఉంటే, ఏది తేలిగ్గా ఉంటే ఆ మార్గాన్ని అనుసరించండి, మీరు తరిస్తారు. అంతేకాని ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళే బాగుపడతారు, ఇంకో మార్గం వెళ్తే బాగుపడరండి ఎవరు అంటే ఉన్నది ఒకటే వస్తువు, సద్వస్తువు, అది బ్రహ్మము, అది అంతటా ఉంది, అది నగ్న సత్యం, దానికి కొంతమంది నామరూపాలు నామరూపాలు ఏర్పరిచి దాని మీద దేవత బుద్ధి కల్పించి ఒక దేవత రూపంలో ఆరాధిస్తున్నారు. ఉన్న బ్రహ్మమునే ఉన్నది ఒకటే వస్తువు, దాన్ని ఒక దేవత రూపంలో కుమారస్వామిని వెంకటేశ్వర స్వామిని ఇంకొక వస్తువుని ఏదో దేవత రూపంలో వస్తువుని ఆరాధిస్తున్నారు. ఇంకేంటంటే రూపం లేని దాని నామం లేని దాని మీద మీరు మనస్సుని నిలబెట్టలేరు. అంటే ఏదో ఒక రూపాన్ని పెట్టుకుని నామాన్ని పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఎప్పటికైనా ఆ నామం రూపం కూడా మిమ్మల్ని నగ్న సత్యాన్ని దగ్గరికి తీసుకెళ్తుందని చెప్పిన వాడు కృష్ణుడు. కృష్ణుడు ఎవరిని ఏమి బలవంతం చేయలేదు. అర్జునుడు అంతటి వాడికి చెప్పి నేను చెప్పడం పూర్తి చేశాను, తర్వాత నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలన్నాడు. ఈ చెప్పడం నా ధర్మం, నా డ్యూటీ నేను చేశాను, తర్వాత నీకు ఎలా బాగుంటే అలా చేసు. ఎలాగే చెయ్యని బలవంతం ఏమి చేయలేదు భగవంతుడు. ఇలా ఎలాగే చెయ్యాలని వాడు చేయలేదు. ఇంచదంటే వాడు స్వయంగా నారాయణుడు సర్వజ్ఞుడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ గీతను గురుముఖత శ్రవణం చేస్తే దాని వైభవం తెలుస్తుంది. మీకు ఎవరికైనా దుఃఖం ఉంటే, మీకు ఎవరికైనా విషాదం ఉంటే భగవద్గీతలో మీ దుఃఖాన్ని మీ విషాదాన్ని ఆర్పేయడానికి ఒక్క శ్లోకం చాలు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే, మీకు ఏ రకమైన సందేహాలైనా సరే మీ మొత్తం సందేహాలని పోగొట్టగల పుస్తకం భగవద్గీత ఒక్కటి మాత్రమే. కృష్ణుడు మీ బాహ్య జీవితాలను చూడటం, మీరు లోపల ఎలా ఉన్నారో చూస్తాడు. కేవలం మీ బాహ్య జీవితాలను చూసి మీకు మార్కులేడు. మీ ఇన్నర్ లైఫ్ ఎలా ఉంది, మీ లోపల జీవితం ఎలా ఉంది. ఒక మాట మాట్లాడుతుంటే మాటే చూడు కృష్ణుడు. ఆ మాట ఏ ప్రేరణ వల్ల మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అంతర్యామిగా ఉన్నాడని మీ తలంపు చూస్తాడు, మీ ఉద్దేశం చూస్తాడు. కేవలం బాహ్య జీవితం కూడా లోపల జీవితానికి ఎక్కువ మార్కులు వేస్తాడు కృష్ణుడు. వాడే నారాయణుడు. ఈ కురుక్షేత్రంలో హర్యానా రాష్ట్రం అటువంటి కురుక్షేత్రంలో ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కురుక్షేత్రంలో ఈ భగవద్గీత చెప్పబడింది. భగవద్గీతలో భగవంతుడు చెప్పింది ఏంటంటే యుగానికి పరానికి భేదం ఏమి లేదు. ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. ఈ భూమి మీదకి ఒక ట్రైనింగ్ అవటానికి వచ్చాం మనం. ఈ ట్రైనింగ్ అయ్యి ఎప్పుడొచ్చి శరీరం చనిపోయిన తర్వాత కూడా ఇక్కడే పెర్ఫెక్షన్ సంపాదించాలి. ఇక్కడ ట్రైనింగ్ అయ్యి భూమి మీదే ట్రైనింగ్ అయ్యి నువ్వు పెర్ఫెక్షన్ సంపాదించు, ఇక్కడే పెర్ఫెక్షన్ సంపాదించు. పెర్ఫెక్షన్ సంపాదిస్తే నీకు రాకపోకలు ఉండవు. శరీరం వస్తుంది వెళ్ళిపోతుంది, శరీరం పుడుతుంది శరీరం మరణిస్తుంది. ఈ శరీరంతో నీకు శరీరం నువ్వు ఎవరో నీకు తెలియటం లేదు కాబట్టి, నువ్వు ఏదిగా ఉన్నావో అది తెలియటం లేదు కాబట్టి శరీరం నువ్వు అనుకుంటున్నావు. అంటే నీ అన్నిటికీ అచైతమైన వస్తువు, ఒక సుఖ స్వరూపం శాంతి స్వరూపం ఆనంద స్వరూపం నీ హృదయంలోనూ ఉంది. ఆ వస్తువుని అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, కత్తులు నరకలేవు, దానికి పుట్టుక లేదు చావు లేదు. అది శాశ్వతంగా ఉంటుంది. దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం శక్తి, దాని స్వరూపం శాంతి. అది నీ హృదయంలో ఉంది, అంతటా ఉంది, నీ హృదయంలో ఉంది. అది నేనై ఉన్నాను అని చెప్పిన వాడు నారాయణుడు. వాడి వాసుదేవుడు పరమాత్మ గుడాకేశ సర్వభూతాశయిష్ట నేనే మీ అందరూ వేయాలని ఆత్మగా ఉన్నవాడు నేనే అని చెప్పినవాడు చెప్పగలిగిన వాడు వాడే నారాయణుడు. సిద్ధావాన్ లభతే జ్ఞానం, సిద్ధావాన్ లభతే జ్ఞానం. మీరు ఆత్మజ్ఞానం సంపాదించండి. ఆత్మజ్ఞానం కంటే మిగతా అన్ని కూడా సాపేక్షిత జ్ఞానాలు. మీ పొట్ట పోషించుకోవడానికి ఉపయోగపడతాయి. మీ దేశం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, మిగతా విద్యలు కూడా అంతే నిజం. అన్ని విద్యలకు రాజు ఆత్మ విద్య. ఆత్మజ్ఞానం వల్ల, ఆత్మ విద్య వల్ల, ఆత్మజ్ఞానం వల్ల ఆత్మ తెలియబడుతుంది. ఆత్మ విద్య వల్ల ఆత్మ తెలియబడుతుంది. ఆత్మ ఉండటం వల్లే ఆత్మ తెలియబడుతూ ఉంటుంది. ఈ మైక్ ఉందనుకోండి, ఈ మైక్ చూడాలంటే పగలు సూర్యుడు పెడితే ఉండాలి, రాత్రి ఏదో లైట్ ఉండాలి, పెట్రి మాస లైట్ లేకపోతే ఇంకోటి ఏదో ఉండాలి. దీపాన్ని చూడటం ఇంకో లైట్, దీపం ఉండదు. దీపాన్ని చూడటం, దీపం ఉండటం వల్ల దీపం తెలియబడుతూ ఉంటుంది. దీపాన్ని చూడటానికి ఇంకో దీపం అక్కర్లేదు. అలా ఆత్మ ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. అదే జ్యోతి, అదే అరుణాచలం జ్యోతి. అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. అది జడ వస్తువు కాదు, అది దాని స్వయం ప్రకాశం. అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. అది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అది ఎవరికి తెలియబడుతుందంటే నీ హృదయంలో ఉన్నాడు, అంతర్యామలో ఉన్నాడు ఈశ్వరుడు సర్వసాక్షి ఉన్నాడు. అది ఎవరికి తెలియబడుతుందంటే శ్రద్ధ గల వాడికి మటుకే జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధ ఎలా కలుగుతుంది, శ్రవణం చేయటం వల్ల కలుగుతుంది. శ్రద్ధగా శ్రవణం చెయ్యాలి. 10 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఏదో చేయండి చేస్తారు, కానీ వినమంటే శ్రవణం చేయమంటే శ్రవణం చేసే అలవాటు లేదు. శ్రద్ధగా మీరు శ్రవణం చేస్తే మీకు శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలిగితే ஒரு சித்தவான் லபஜானம் தற்பரக சம்யக் இந்திரிய தற்பரக சாதனா பரிடையும் உண்டாது மனுஷன். జ్ఞానం ఎలా కలుగుతుందని చెప్తున్నాడంటే శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తే మీకు శ్రద్ధ కలుగుతుంది. మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకోవాలి. తర్వాత సాధనాపరుడై ఉండాలి. తర్వాత గురువుకి ఎంతో కొంత శుశ్రూష చేయాలి, గురువు సేవ చేయాలి ఎంతో కొంత. అంటే ఇప్పుడంటే కాలేజీలు హై స్కూళ్ళు నెలకి జీతాలు కట్టి నెలకింత జీతాలు కట్టి ఏదో ఇప్పుడు పాఠాలు అవి చెప్తున్నారు కాలేజీలు నెలకి. పూర్వం అలా కాదు, గురువుకి సేవ చేసి గురువుకు సృష్టి చేసి గురువు దగ్గర విద్య నేర్చుకునేవారు పూర్వకాలంలో. అది ఇప్పుడంటే హై స్కూళ్ళు కాలేజీలు వచ్చి నెలకింత జీతం కట్టడం నేర్చుకొని ఇప్పుడు పద్ధతి లేరు. ఇప్పుడు అలా కాదు, పూర్వం గురువుకి సేవ చేసి గురువుకి శుశ్రూష చేసి వాళ్ళు విద్య నేర్చుకునేవారు. రాముడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు, మరి కృష్ణుడు సాందీపుడి దగ్గరికి వెళ్ళాడు విద్య నేర్చుకోవడానికి. అంటే వాళ్ళు గురువుల అవసరం పైన మనకు ఆదర్శం కోసం గురువులు దగ్గర విద్య నేర్చుకున్నారు. అర్జునుడి గురువు కృష్ణుడు, రమణ మహర్షి గురువు అరుణాచలేశ్వరుడు. రమణ మహర్షి గారికి గురువు అరుణాచలేశ్వరుడు, అర్జునుడికి గురువు కృష్ణుడు. రమణ మహర్షి గారికి చాలా మంది గురువు లేడనుకుంటారు, బాహ్య గురువు లేకపోవచ్చు, అరుణాచలేశ్వరుడే ఆయన గురువు. అరుణాచలేశ్వరుడు గురువు అయితే ఆయన్ని స్మరింపు చేసిన వాడు అరుణాచలేశ్వరుడు, ఆయన స్ఫురించిన వాడు అరుణాచలేశ్వరుడు, ఆయనకి జ్ఞానం కలగజేసిన వాడు అరుణాచలేశ్వరుడు, ఆయన అరుణాచలం తీసుకొచ్చిన వాడు అరుణాచలేశ్వరుడు, ఆయన ఆకర్షించిన వాడు అరుణాచలేశ్వరుడు, ఆయన దేహాన్ని స్వాధీనం చేసుకున్నవాడు అరుణాచలేశ్వరుడు, ఆయన ద్వారా పలికిన వాడు అరుణాచలేశ్వరుడు. అర్జునుడికి దేవుడు కృష్ణుడే, గురువు కృష్ణుడే. రమణ మహర్షి గారికి దేవుడు అరుణాచలేశ్వరుడే, గురువు అరుణాచలేశ్వరుడు. అయితే గురువుకి సృష్టి అయితే రమణ మహర్షి గారు మాట చెప్తా ఉండరు, కొంతమంది సేవ చేయక్కర్లేదు పట్టుకుంటారని చెప్పి పడగొడతా ఉంటారు, అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పేవాడు. కొంతమంది సేవలు ఏం చేయక్కర్లేదు పట్టుకుంటామని చెప్తారు, పట్టుకుంటే పర్లేదు పట్టుకుంటామని చెప్పి పడగొడతా ఉంటారు, అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చెప్పటం పట్టుకుంటామని చెప్తారు, చివరికి జరిగేది పడగొట్టడం జరుగుతుంది. ఇటువంటి విషయాల్లో మెలకువగా ఉండడం అని చెప్పేవాడు రమణాచార్యుడు. శ్రద్ధావాన్ లభచే జ్ఞానం, శ్రద్ధావాన్ లభచే జ్ఞానం. నీకు శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది, శ్రద్ధ వల్ల కలుగుతుంది, తర్వాత గురువుని సేవించడం వల్ల కలుగుతుంది. నువ్వు దేన్నైతే తెలుసుకోవాలని అనుకుంటున్నావో, దేనైతే తెలుసుకోవాలనుకుంటున్నావో దాని గురించి జీవించటం నేర్చుకోవాలి. సాధనాపరాయణుడు అవ్వాలి నువ్వు. గురువుకి సేవ చెయ్యాలి. గురువుకి నీ ప్రీతి అంటే ఇందులో ఒక రహస్యం ఉంది. ఏంటంటే గురువే కాదు, మనమేనా ఏదైనా ప్రేమతో ఏదైనా పని చేశామనుకోండి, ఇష్టంతో పని చేశామనుకోండి, దానికి పాపం లేదు, రిస్క్ లేదు. మనమైనా ఆధ్యాత్మికలు భౌతికమైన పని సరే, భౌతిక నేను మీతో మీ పట్ల నేను ప్రేమగా పని చేస్తున్నాను అనుకోండి, మీ అందరూ ఇష్టంగా నేను ప్రేమ చేస్తున్నాను అనుకోండి, అలా ఇష్టంగా చేసిన పనికి ప్రేమగా చేసిన పనికి రిస్క్ అంటూ లేదు. అసలు సృష్టిలో లోకంలో రిస్క్ అంటూ ఉందో అనుకున్నా భగవంతుడి దృష్టిలో రిస్క్ లేదు. తత్పరహ వాడు సాధనాపరుడై ఉండాలి, గురువు పట్ల ప్రీతి కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి. తర్వాత ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకోవాలి, మనోనిగ్రహం అలవాటు చేసుకోవాలి. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. నువ్వు ఇన్ని గుణాలతో ప్రయత్నం చేస్తా అంటే జ్ఞాన సముపార్జనకి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలగటం తర్వాత జ్ఞానం కలగటం నీ సహస్రారం అంటే మూలాధారంలోంచి నీ కుండలని శక్తి మూలాధారంలోంచి వచ్చి మూలాధారంలోంచి ఈ సహస్రాల కమలాల దగ్గరికి వచ్చి ఆ మూల శక్తి ఆ కుండలని శక్తి వచ్చి నేను ముంచేయటం, జ్ఞానం కలగటం, నీ శిరస్సు అంతా కూడా నీ బ్రెయిన్ అంతా కూడా ఆనందంతో శాంతితో ఊగిసిరాడిపోవటం ఒకేసారి జరిగిపోతాయి. జ్ఞానం లబ్ధ పరాం శాంతి అచిరేణ అధిగచ్చతి. ఇప్పుడు నిప్పు మీద నీళ్లు పోసామనుకోండి, ఒక గంట ఉన్నాక చల్లారదు, అప్పుడు నీళ్లు పోయటం చల్లారటం ఒకేసారి జరిగిపోతుంది. నీకు జ్ఞానం రావటం, నీకు శాంతి కలగటం, అమృతత్వం పొందటం, నువ్వు అమృతుడు అవ్వటం, నీ మూలాధారంలోంచి ఆ కొండలని శక్తి మూలాధారంలోంచి వచ్చి సహస్రాలను ముంచేయటం, అప్పుడు ఆనంద సముద్రం ఊగిసిరాడటం, శాంతి సముద్రం ఊగిసిరాడటం, నీకు శాంతి కలగటం, కాంతి కలగటం, నువ్వు అమృతుడు అవ్వటం, మరణ భయంలోంచి విడుదల పొందటం. రాంగ్ ఫియర్ ఈజ్ రాంగ్ లైఫ్, ఇట్ ఈజ్ ఏ ఫియర్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. కృష్ణుడు చెప్తాడు గీతలో, అన్నిట్లకంటే దౌర్బల్యం ఏంటంటే భయం, అన్నిట్లకంటే భయం హృదయ దౌర్ అన్నిట్లకంటే హృదయ దౌర్బల్యం మనిషిని పాడు చేసేది. కొంతమందికి మంచి పని చెయ్యాలని ఉంటుంది కానీ భయం వల్ల చేయలేరు. మంచి మాట్లాడాలని ఉంటుంది కానీ భయం వల్ల చేయలేరు. అర్జున, ఈ సృష్టిలో అన్నిటికంటే నీచమైంది భయమే. ఫియర్ ఈజ్ రాంగ్ లైఫ్. ఇట్ ఈస్ ఫియర్ దట్ బ్రింగ్స్ అస్ డిసీజ్. ఇట్ ఈస్ ఫియర్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. అంటే మీకు భయం ఉండటం వల్ల ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు. మీరు భయం వల్ల ఆ లోయల్లోకి వెళ్ళైపోతున్నారు. అంటే మీరు భయం ఉందని చెప్పు. అంటే తలకాయ కొట్టే సరిపోదు, గుండె కూడా ఉండాలి మనిషికి. ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే మీరు ఇంద్రియాన్ని గ్రహించుకోలేరు, మనోశ్ని గ్రహించుకోలేరు, సమాజాన్ని అదుపు చేయలేరు. అర్జున, నువ్వు లోకానికి జడుస్తుంటే లోకం నేను పరుగుకి వస్తుంది. లోకానికి నువ్వు జడవనుకు, ఎదురు తిరుగుతా నువ్వే లోకాన్ని అణిచేయచ్చు. ఇప్పుడు కుక్కలు మనం తరుముకు వస్తా ఉంటాయి అనుకోండి, మనం పారిపోతే ఇంకా తరుముకు వస్తాయి. ఒకసారి మనం కుక్కకి ఎదురు తిరిగా అనుకోండి, అక్కడ ఆగిపోతుంది అది. ఈ లోకానికి నువ్వు భయపడతా అంటే ఈ లోకం నేను తరుముకు వస్తా ఉంటుంది. అది సహజం, అది ప్రకృతి. ఏదైనా సరే, ఇప్పుడు మీరు ఇంట్లో ఎవరికైనా అస్తమానం భయపడుతున్నారు అనుకోండి, అది ఇంకా భయపెట్టేస్తా ఉంటారు. ఒక్కసారి ఎదురు తిరిగా అనుకోండి, కూర్చుంటారు మూలన. ఇంకా మీరు భయపడతా అంటే మటుకు ఇంకా తరుముకు వస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఈ లోకంలో లోకాన్ని చూసి నువ్వు భయపడతా అంటే లోకం తరువుకి వస్తాను. లోకానికి నువ్వు భయపడకు, లోకం నేను చేసింది ఏం లేదు. లోకాన్ని చూసి నువ్వు భయపడవలసిన పని లేదు. అలాగే నువ్వు లోకాన్ని భయపెట్టవలసిన పని లేదు. లోకాన్ని చూసి నువ్వు భయపడవలసిన పని లేదు. అలాగే నువ్వు కూడా లోకాన్ని చూసి లోకాన్ని భయపెట్టవలసిన పని లేదు. నువ్వు లోకాన్ని చూసి భయపడకు, మరి లోకాన్ని ఏం భయపెట్టకు. అలా నువ్వు ఉండగలిగితే, అలా నేర్చుకుని, నేర్చుకోవడం ఒక భాగం, జ్ఞానంలో నేర్చుకోవడం ఒక భాగం, ఇతరులకు బోధించడం ఒక భాగం, ఉండటం ఒక భాగం, ఇవన్నీ భాగాలే. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ భౌతిక జీవితం ఏడు, ఆధ్యాత్మిక జీవితం ఏడు అనుకుంటున్నారు. నీ భౌతిక జీవితం సరిగ్గా లేకపోతే ఆధ్యాత్మిక జీవితం నీకేం ఉండదు. ఈ భౌతిక జీవితాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటేనే ఆత్మజ్ఞానం అందేది. ఇది వేరు అది వేరు అనుకుంటున్నాం. ఇది ట్రైనింగ్ గ్రౌండే. ఇదే అది అదే ఇది. లోపల ఉన్నవాడే బయట ఉన్నాడు, బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు. వాడి వీడి వేరు కాదు. ఈ లోకాలన్నీ కూడా, ఈ భూలోకం, స్వర్గలోకం, నరకలోకం, ఇంద్రలోకం, ఎన్నైతే లోకాలు, ఈ లోకాలన్నీ ఉన్నమాట నిజమే. కానీ అన్నీ ఆత్మ ఎందు కల్పితామని, అన్నీ చైతన్యం అంది కల్పించమని. నీ మనస్సు ఎంత నిజమో, చనిపోయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేసేవాడు ఎంత నిజమో, లోకాలు కూడా అంతే నిజం. ఇవన్నీ కూడా సాపేక్షక సత్యాలే. ఇవన్నీ నగ్న సత్యాలే కాదు, ఇవన్నీ రిలేటివ్ ట్రూత్సే. కానీ ఫైనల్ ట్రూత్ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, అబ్సల్యూట్ ట్రూత్ మటుకు కాదు. ఇవన్నీ లోకాలన్నీ ఒక ఆత్మ తప్పించి, ఒక చైతన్యం తప్పించి, ఒక బ్రహ్మము తప్పించి, ఒక పరమాత్మ తప్పించి, అన్ని ఇతర లోకాలు, ఈ లోకం అన్ని నీ మనస్సు యొక్క కల్పించమలే. నువ్వు ట్రైనింగ్ అవటానికి ఈ భూమి మీదకి వచ్చావు సంగతిని మార్చిపోవచ్చు. ఈ మధ్య మన రాష్ట్రపతి గారిని ఒక ప్రశ్న అడిగారు, బీహార్ విషయంలో పొరపాటు చేశాడని. ఎవరైనా వాళ్ళు కొన్ని పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాలు ఉంటాయి కానీ తెలివితేటలు నేర్చుకుంటారు. బీహార్ విషయంలో పొరపాటు చేస్తే, మీరు బీహార్ విషయంలో పొరపాటు చేశారు కదా అని ఎవరైనా అన్నారు ఆయన. అంటే ఏమన్నాడు అంటే, మేము అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం, కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల్లో మాకు వ్యతిరేకత వస్తుంది. బీహార్ విషయంలో నేను పొరపాటు చేశాను అనకుండా బీహార్ విషయం గురించి నేను పాఠం నేర్చుకున్నాను అన్నాడు. బీహార్ విషయంలో పొరపాటు చేశామని అనకుండా బీహార్ విషయంలో నేను పొరపాటు పాఠం మటుకు నేర్చుకున్నాను. మరి జీవితం అంటే పాఠాలు నేర్చుకోవటమే కదా. జీవితం అంటే పాఠాలు నేర్చుకోవటమే. పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాం. జీవితం అంటే ఏదైనా అనేక పనులు జరుగుతూ ఉంటే ఒక పని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. నేను బీహార్ విషయంలో పొరపాటు చేశాను అనకుండా బీహార్ విషయం నుంచి మటుకు నేను పాఠం నేర్చుకున్న మాట నిజమన్నాడు. సిద్ధావాన్ లవచే జ్ఞానం. తర్వాత ఏం చెప్పాడు, జ్ఞానం లబ్ధో పరాం శాంతి. నీకు జ్ఞానం కలిగిన వెంటనే, ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే అప్పటికప్పుడే నీకు శాంతి కలుగుతుంది, అప్పుడే కాంతి కలుగుతుంది, అప్పుడే నువ్వు అమృతులు అవుతావు. అమృత అంటే దేహంలోంచి విడిపోతావు, దేహంలో అమృతులు అవుతావు అయ్యా. అచిరేణ అధిగచ్చతి, శీఘ్రంగా వచ్చేస్తుంది శాంతి. కొంతమంది అంటారు శాంతి రావటం లేదని, మాకు శాంతి రావటం లేదు, మాకు శాంతి రావటం లేదని. నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో ఒక క్షణం వెయిట్ చేసి శీఘ్రంగా వచ్చేస్తుంది, ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. అప్పటికప్పుడు జలధార, గోదావరి గండి పడినది, గోదావరి గండి పెడితే నీరు ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా నీకు శాంతి వచ్చేస్తుంది. ఎప్పుడు? నీకు ఆత్మానుభవం కలిగినప్పుడు, అమృతానుభవం కలిగినప్పుడు ఆ శాంతి కలిగిన అప్పటికప్పుడు. ఎప్పుడో కాదు, అప్పటికప్పుడు, ఇప్పుడే శాంతి కలుగుతుంది. నీ శరీరం మరణించాక కాదు అర్జున. ఎన్నో అపూర్వమైన సత్యాలు చెప్పాడు, ఎన్నో రత్నాలు పోషేశాడు, రత్నాలు పోషాడు భగవద్గీత. నీ దేహం కూడా నీడొస్తుంది, అర్జున, నీ దేహం కూడా నీడ వస్తుంది, ఆ నీడను నువ్వు పట్టించుకో. ఆ నీడను కొంతమంది పూజ చేయొచ్చు, కొంతమంది విమర్శించవచ్చు. ఆ నీడను, నీ దేహం కూడా నీడ వస్తుంది, ఆ నీడను కొంతమంది స్తోత్రం చేయొచ్చు, కొంతమంది విమర్శించవచ్చు. ఆ దేహం నీ, ఆ నీ నీడను నువ్వే పట్టించుకో, ఎవరు ఇతరుల మాట అటించు. నీ దేహం కూడా వచ్చి నీడను నువ్వే పట్టించుకోయా. అదేవిధంగా పూర్వజన్మలో చేసిన కర్మను బట్టి, పూర్వజన్మలో చేసిన పుణ్యాలను బట్టి నీకు ఈ దేహం సిద్ధమైంది. ప్రారంధాన్ని బట్టి నీకు ఈ దేహం సిద్ధమైంది. ఆ ప్రారంధం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఈ దేహం భూమి మీద ఉంటుంది, తర్వాత దేహం చనిపోతుంది. అంటే దేహాన్ని నువ్వు కాదు, అది ప్రారంధాన్ని బట్టి వచ్చింది. అంటే ఈ దేహం తాలూకు నీకు మంచి జరుగుతూ ఉండొచ్చు, దేహానికి సంబంధించినంత వరకు, మనసుకు సంబంధించినంత వరకు చెడ్డ జరుగుతూ ఉండొచ్చు. నిన్ను కొంత చేయొచ్చు, కొంతమంది నేను సన్మానాలు చేయొచ్చు, కొంతమంది అవమానాలు చేయొచ్చు. నీ ఇవన్నీ కూడా సన్మానాలు, ఈ అవమానాలు, గౌరవాలు, ఈ అగౌరవాలు, నీ దేహానికి సంబంధించిన నీడను ఎలా పట్టించుకోవో, నీ దేహానికి వచ్చిన గౌరవాలు అగౌరవాలు అలా పట్టించుకోవద్దు. ఆ దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి గౌరవాలు అగౌరవాలు జరుగుతున్నాయి. ఇదంతా నువ్వు కాదు, ఈ దేహం నువ్వు కాదు, ఈ గౌరవం నువ్వు కాదు, ఈ అగౌరవం కాదు. నీ నీడ కూడా ఎలా పట్టించుకోవో, నీ దేహం యొక్క ప్రారంధాన్ని కూడా నువ్వు పట్టించుకో. అప్పుడు వల్ల నీకు అంతర్దృష్టి కలిగింది అర్జున. కాదు, దీనికి సముద్రాన్ని పోటీ చెబుతూ ఒక మహాసముద్రం ఉంది. ఒకసారి విపరీతంగా వెళ్ళి నదిరెళ్ళి నదిరెళ్ళి విపరీతంగా నీళ్లు నదిరెళ్ళి పొంగి వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి నీళ్లు. వేసవికాలం అసలు నదులు ఎండిపోతాయి, సముద్రంలోకి నీళ్ళు వెళ్ళదు. నదులు వచ్చి మీద వచ్చి పడిపోతున్న సముద్రం వికారం లేకుండా అలా ఉంటుంది. నదులు సముద్రంలోకి వెళ్ళటం మానేసిన సముద్రానికి వికారం ఉండదు. వర్షాకాలం ఎలా ఉంటుందో వ్యాసకాలం కూడా సముద్రం అలా ఉంటుంది. అలాగే నీ దేహాన్ని అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా, నీకు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, పైసలు ఉన్నా పైసలు లేకపోయినా, లేకపోతే నీకు పాండిత్యం ఉన్నా పాండిత్యం లేకపోయినా, నీకు కీర్తి ఉన్నా నీ కీర్తి లేకపోయినా, సముద్రం నిర్వికారంగా ఎలా ఉందో అలా ఉండటం నేర్చుకో అర్జున. అప్పుడే వెయ్యాలి ఆత్మజ్ఞానం. కబుర్లు వల్ల కాకరకాయల వాళ్ళకి రాదు. ఎన్నో నదుల్లో నీళ్ళు వచ్చి పడిపోతాయి, అలాగుంటుంది. ఒకసారి అసలు నీళ్లు ఎల్లవు, నిర్వికారంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంతమంది భక్తులు ఉన్నారు, అది ఎవరో అనుకోని మీటింగ్కి అనుకోని మాట హౌస్కి, ఏంటి ఎవరు రాలేదు అనుకుంటున్నా అనుకుంటాను, నేను చెప్పడానికి పనికిరాను మీకు. మీరు ఎవరు రానుకోండి, ఈ గీతాభవన అమ్మగారికి గోడకి చెప్పేసి వెళ్ళిపోవాలి. నేను మీరు ఇక్కడ వచ్చే లక్ష మంది కూర్చోవడం నాకేం లాభం లేదు. బాహ్యంగా మీరు అసలు రాకపోవడం వచ్చిన నాకు నష్టం లేదు. మీరు వచ్చి ఇక్కడ లక్ష మంది కూర్చుంటారనుకోండి, నాకు వచ్చి లాభం లేదు. ఎవరు రారనుకోండి, రావటం రాకపోవడం నాకు వచ్చిన నష్టం ఏంటి? సముద్రానికి నష్టం ఏంటి? నదిలో నీళ్ళు కలిసినప్పుడు సముద్రానికి లాభం లేదు, నీళ్ళు వెళ్ళినప్పుడు నష్టం లేదు. అలా సముద్రంలో ఉండటం నేర్చుకో అర్జున. అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడైది, అప్పుడు నువ్వు జీవన్ముక్తులవుతావు, అప్పుడు అయిన ఆనందం హృదయంలోని ఆనందం అప్పుడు నువ్వు చేతికి అందేది. నదులు వస్తాయి, నదుల్లో నీరు వచ్చి సముద్రంలో పడిపోతుంది అనుకో, అది అదృష్టం అనుకో. నదుల్లో నీరు ఎలదనుకో, అది దురదృష్టం అనుకో. అది నీరున్నా నీరు ఎలాపోయినా సముద్రం ఎలా ఉంటుందో, నేను అదృష్టం ఏంటన్నా దురదృష్టం ఏంటన్నా, ఆ సముద్రం ఎంత గంభీరంగా ఉంటో గంభీరంగా ఉందో, అలా నువ్వు గంభీరంగా ఉంటేనే నీకు జ్ఞానం అర్జున. భగవద్గీత అంటే బుడబక్కల మాటలు కాదు, వ్యాసుడు దర్శించి రాశాడు. అయ్యి వ్యాసుడు స్వయంగా ఆ సత్యాన్ని, నగ్న సత్యాన్ని దర్శించి రాశాడు. దర్శించి రాసినవి మన బుద్ధి మంచిది కాబట్టి, మన బుద్ధి మంచిది కాదు కాబట్టి భగవద్గీతలో చెప్పిన మాటలు కూడా మనకు నచ్చటం లేదు. అందుకే కృష్ణుడు చెప్పాడు, నీ పాడి బుద్ధికి భగవద్గీత అర్థం కాదు, నేను స్మరించగా నాకు ఇష్టమైన పనులు చేయగా చేయగా, నాకు ఇష్టమైన పనులు నువ్వు చేయగా చేయగా, నీ ఇష్టాన్ని నీ అయిష్టాన్ని పక్కన పెట్టి ఎలాగైతే జీవించమని అంటున్నానో అలా జీవిస్తుంటే, నీ మనసు ఎటు గంతి వేయమంటే అటు గంత వేయకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే నా అనుగ్రహానికి పాత్రుడు అవుతావు అర్జున. వడ్రంగ మేస్త్రిని తీసుకొచ్చి గురువులు అవుదామని మీరు ప్రయత్నం చేస్తున్నారు, అలా గురువు ఎవడు అవ్వగలడు? వడ్రంగ మేస్త్రి వచ్చి తలుపులు చేయగలడు. అంతేకాని వడ్రంగ మేస్త్రిని పెట్టుకుని మీరు గురువు అవుదాం అనుకుంటున్నారు, అలా సృష్టిలో ఎవడు గురువు అవ్వలేదు. వడ్రంగ మేస్త్రి చేయాలంటే తలుపులు చేస్తాడు, అందుకని మిమ్మల్ని గురువు చేయలేడు. అవి ఈశ్వరుడికే సాధ్యం. ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్, ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఈశ్వర. వడ్రంగ మేస్త్రిని తాపీ మేస్త్రిని తీసుకొచ్చి మీరు గురువులు అవ్వడానికి ప్రయత్నం చేయకండి. అది గీత చెప్పాడు, ఇది పాండిత్యం వల్ల రాదు, ధనం వల్ల రాదు, మీ యశస్సు వల్ల రాదు, మీ సంతానం వల్ల రాదు, మీ సిరి వల్ల రాదు, మీ అధికారం వల్ల రాదు. ఎవడైతే ఈశ్వరుడు దైవిక పాత్రుడయ్యాడో వాడికి మాత్రమే ఈశ్వరుడు ఎరుకులోకి వస్తాడు. అది మీరు సముద్రంలో ఉండటానికి ప్రయత్నం చేయండి, దేహభావాన్ని తగ్గించుకోండి. ఒక 13 అధ్యాయంలో ఏదో శ్లోకం ఉండదు, నాకు గుర్తు రావటం లేదు, అద్భుతంగా చెప్పాడు అక్కడ. 13 అధ్యాయంలో ఏం చెప్పాడంటే, అర్జున ఇలా ఎంతకాలం నిన్ను ఏమిత పెట్టుకుంటావు, ఎంతకాలం క్షోభ పడతావు. కొంతమంది అన్నీ ఉంటాయి, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి అన్నీ ఉంటాయి, తినడానికి తిండి ఉంటుంది, తిరగటానికి కార్లు ఉంటాయి, వెళ్ళటానికి సినిమాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని భోగాలు ఉంటాయి. ఎప్పుడు చూసినా ఏడు మోకాలతో తిరగటం. ఈ ఏడుపు నీకు ఎప్పుడు పోతుంది అర్జున? ఎన్నాళ్ళు ఏడుస్తావు ఇలాగా? నువ్వు ఎన్నాళ్ళు ఏడుస్తావు ఇలా అర్జున? ఇంక ఏడిపోయిన పని, జీవితం పొడిగిన ఏడిపోయిన ఒలకాట్లోకి వెళ్ళే వరకు ఏడిపోయినా. కొంతమందికి అన్నీ ఉండి ఏడుస్తూ ఉంటారు, ఏంటి అది మనకు అర్థం కాదు. అప్పుడు అన్నాడు ఒక నగ్న సత్యం చెప్పాడు, 13 అధ్యాయంలో చెప్తాడు, చేతులు పైకెత్తి చూపించి. అందులో జ్ఞానం గురించి చెప్తాడు, కృష్ణుడి ముఖం ఎంత అయిపోతుంది. ఆ జ్ఞానం ఎక్కువ అంటే ఇక్కడి నుంచి పాలపల్లి వెళ్ళటానికి అనేక రోడ్లు ఉన్నాయి, కానీ నిదానమైన రోడ్డు జ్ఞాన మార్గం. అన్నీ మంచి మార్గాలే, కానీ జ్ఞాన మార్గం స్ట్రైట్గా ఉంటుంది, అంటే వెరీ స్ట్రైట్, వెరీ డైరెక్ట్గా ఉంటుంది. అది ఎన్ని పోవచ్చింది జ్ఞాన మార్గం. ఎవరు ఏ మార్గం ద్వారా వచ్చినా నాలో నైత్యం అవుతారు, కానీ జ్ఞాన మార్గం స్ట్రైట్. అది జ్ఞాన మార్గం స్ట్రైట్గా ఉంటుందని కృష్ణుడు చెప్పడం లేదు, ఇక నా అభిప్రాయాన్ని కలిపి చెబుతున్నాను. మీరు అది స్ట్రైట్గా ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది. 13 అధ్యాయంలో చెప్తాడు. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకుని అందరూ ఇంటికి వెళ్ళిపోయింది. అర్జున నన్ను ఎవడనుకుంటున్నావు? ఈశ్వరుణ్ణి. అది మా బావం, మా బావం అంటే కాదు, అది ఈశ్వరోపదేశం చూపించే వరకు అర్జునుడికి మా బావో మా బావ అనుకుంటున్నాడు. అప్పుడు జ్ఞాననేత్రం, కృష్ణుడు అర్జునుడికి జ్ఞాననేత్రం ఇచ్చి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇంకా జ్ఞాననేత్రం లేకపోతే ఈ మాంసంతో తయారు చేసిన ఈ నేత్రాలతో విశ్వరూపం ఎవడు చూడలేడు. అర్జునుడికి జ్ఞాననేత్రం ఇచ్చి తన రూపం చూపించు. అప్పటి వరకు కృష్ణుడు ఇట్టివాడని ఆయనకు కూడా అర్థం కాలేదు, వాడు నారాయణుడు, అనయాత్మ గలవాడని. ఈ 13 అధ్యాయం ఈ శ్లోకం, అర్జున నేను ఎవడనుకుంటున్నావు? ఈశ్వరుని. నేను ఎవరనుకుంటున్నావు? ఈశ్వరుణ్ణి. నేను అందరి హృదయంలో ఉన్నాను, నేను అందరి హృదయాల్లో ఉన్నాను, కానీ హెచ్చుతగ్గుడుగా లేను, సమానంగా ఉన్నాను. అర్జున నేను అందరి హృదయాల్లో ఉన్నాను. ఎలా ఉన్నాను? హెచ్చుతగ్గుడుగా ఉన్నాను అనుకుంటున్నానేమో, ఉన్నాను ఉండటం సమానంగా ఉన్నాను. నరకా పల్లాలు లేవు, హెచ్చుతగ్గులు లేవు, అందరి హృదయాల్లో ఉన్నాను, సమానంగా ఉన్నాను, సమానంగా ఉన్నాను. అందరిలో ఉన్న ఆ ఈశ్వరుని ఎవడైతే ఎంత సమానంగా ఉన్నాడో, అలాగే ఎవడైతే ఆ ఆత్మని, ఆ చైతన్యాన్ని అందరూ ఎవడైతే సమానంగా చూస్తున్నాడో, ఆ లోపల ఉన్న చైతన్యాన్ని కొంతమంది శరీరంగా చూస్తున్నారు, కొంతమంది జీవుడిగా చూస్తున్నారు, కొంతమంది మనస్సుగా చూస్తున్నారు. ఆ ఉన్న చైతన్యాన్ని, అందరి హృదయాల్లో ఉన్న చైతన్యాన్ని తను ఉన్నట్టు ఉన్నట్టుగా ఎవడైతే చూడలేడో, శరీరం చనిపోతానంటే నేను చనిపోతుంది అనుకుంటాడు, మనసుకు దుఃఖం వస్తానంటే నాకు దుఃఖం వస్తుంది అనుకుంటాడు. ఇలాగా ఆ ఉన్న చైతన్యాన్ని ఉన్నట్టుగా ఎవడైతే దర్శించడో, ఆ ఈశ్వరుని సమగ్రంగా ఎవడైతే దర్శించడో, వాడిని వాడు, వాడి ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా వాడిని వాడు పీడించుకుంటూ ఉంటాడు, వాడిని వాడిని హింస పెట్టుకుంటూ ఉంటాడు, ఏడుపు ముఖాలతో తిరుగుతాడు, ఏడుస్తూ చేస్తాడు. అర్జున నీకు 100 కోట్లు 1000 కోట్లు డబ్బు ఉన్నా సరే తప్పదన్నాడు. నువ్వు చైతన్యాన్ని ఒక మనస్సుగా చూసినప్పుడు, ఒక దేహంగా చూసినప్పుడు, హెచ్చు దగ్గరగా చూసినప్పుడు నీకు చావు తప్పదు, ఏడుపుకోవటం తప్పదు, మృత్యువుకు నువ్వు మృత్యుకు బలైపోవటం తప్పదు. ఆ ఉన్న వస్తువును ఉన్నట్టుగా నువ్వు వ్యక్తం, ఉన్న వస్తువును ఉన్నట్టుగా నువ్వు దర్శించలేనప్పుడు శరీరానికి చావు వచ్చిందనుకో నేను చనిపోతున్నాను అనుకుంటావు, మనస్సుకి ఇద్దరు బెంగ వచ్చిందనుకో చైతన్యానికి బెంగ వచ్చింది అనుకుంటావు, నీ బెంగ చైతన్యానికి అంట కడతావు, నీ శరీరానికి సంబంధించిన చావు చైతన్యానికి అంట కడతావు. అయితే చైతన్యం తాలూకు ఎరుకు నీకు లేదు కాబట్టి ఇలా ఏడుస్తూ ఉంటావు, చస్తూ ఉంటావు, పుడుతూ ఉంటావు. ఇదే సంసారం, ఇదే అజ్ఞానం. అర్జునం అజ్ఞానం అనేది ఒక పదార్థం కాదు, ఆ లోపల వస్తువు ఉన్నది ఉన్నట్టుగా నీకు ఎరుకు లేకపోతే అజ్ఞానం. నిన్ను హింస పెట్టుకోవడం మానవు అర్జున, నిన్ను హింస పెట్టుకోవడం మానవు, నీ ఏడుపు కూడా మానవు, నిన్ను ఏడుపు కూడా మానదు. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకోవటం మానవు. నీ మనసుకి ఏదైనా దుఃఖం వచ్చిందనుకు, అయ్యో నేను బాధపడిపోతున్నాను, నేను బాధపడిపోతున్నాను, నేను దుఃఖపడిపోతున్నాను, వేదన, నీకు వేదన తప్పదు, నీకు రోదన తప్పదు. ఎప్పటి వరకు నీ మనసుకు సంబంధించిన గొడవలు, నీ దేహానికి సంబంధించిన గొడవలు, ఇవన్నీ చైతన్యం, ఇవన్నీ చైతన్యంలో ఉన్నాయని నువ్వు భ్రాంతి పడుతున్నావు. ఆ భ్రాంతి పడటం వల్ల అందరిలో ఉన్న ఈశ్వరుని, అంతటా ఉన్న ఈశ్వరుని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు దర్శన ఎంతకాలం దర్శించవు, అంతకాలం నీకు వేదన తప్పదు, దుఃఖం తప్పదు, మృత్యువుకు నువ్వు వాత పడవలసింది అర్జున. కొంతమంది ఇతరులను విడిచిపెట్టేపోయిన వాళ్ళని వాళ్ళ అస్తమానం విడిచిపెట్టుకుంటారు, వాళ్ళని వాళ్ళ అస్తమానం విడిచిపెట్టుకోవడం కూడా అది పాపం అన్న సంగతి వాళ్ళకి తెలియటం లేదు. కొంతమంది ఇతరులను విడిచిపెట్టి ఇంట్లో ఒంటరిగా కూర్చుని వాళ్ళని వాళ్ళే విడిచిపెట్టుకుంటూ ఉంటారు, అది కూడా పాపమే. అయితే వాళ్ళ లోపల ఉన్నది కూడా ఈశ్వరుడు అంశే. కొంతమంది వాళ్ళని వాళ్ళే బాధ పెట్టుకుంటూ ఉంటారు, ఇతరులు బాధ పెట్టరు, వాళ్ళని వాళ్ళే హింస పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళని ప్రేమగా చూద్దాం అనుకున్నా ఆ ప్రేమ తాలూకు శాంతి తాలూకు వైభవాన్ని అందుకోలేరు. ఇంచేతే వాళ్ళని వాడే హింస పెట్టుకుంటూ ఉంటాడు, అది కూడా నీకు తప్పదు. దేహభవన ఉన్నంతకాలం ఆ శవ బుద్ధి ఉన్నంతకాలం అర్జున, అది భగవంతుడు చెప్తున్నాడు. దేహము నేనే తరం, దేహము నేను అనే తరం పొంది, దేహము నేను అనే తరం పొంది, దేహము నేనైనా తలం పొంది, అది అజ్ఞానం. అదే అది అజ్ఞానం. దేహము నేనైనా నిజంగా నువ్వు దేహం అయితే దేహము నేనైనా తలం పొందా ఇబ్బంది లేదు. నిజంగా నువ్వు దేహం అయితే దేహము నేను అనుకోవటం పొరపాటు లేదు. నువ్వు దేహము నేనైనా తలం పొందరు నీకు అంటే దేహము నేనే తలం పొంది కాబట్టి దేహం మరణించినప్పుడు నువ్వు మరణించావనుకుంటున్నావు, దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టావనుకుంటున్నావు, అది కూడా తలంపే. దేహం నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, గాఢ నిద్రలో దేహం నేనైనా తలంపు లేదు నీకు, గాఢ నిద్రలో దేహం నేనైనా తలంపు లేదు, గాఢ నిద్రలో నీకు రాబోయే జన్మ గొడవ లేదు, గాఢ నిద్రలో పూర్వజన్మ గొడవ లేదు, గాఢ నిద్రలో నువ్వు దేహం లేకుండా ఉన్నావు, గాఢ నిద్రలో ఉన్నావు నువ్వు, అక్కడ దేహం లేదు, లోకం లేదు, పూర్వజన్మలు లేవు, పునర్జన్మలు లేవు, ఏది లేదు, ఒక లేవు అంటే ఉన్నావు. ఆ స్థితిని జాగ్రత్త అవస్థలో నువ్వు కనుక నిత్యం చేయగలిగితే అప్పుడు నీకు రాబోయే పూర్వజన్మలు లేవు, పునర్జన్మలు లేదు, ఉన్నది నువ్వు మాత్రమే మిగులుతావు. రాబోయే జన్మలు లేవు, పూర్వజన్మలు కూడా లేవు. ఎప్పుడు దేహము నేనే తాంపులు అని ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావో అప్పుడు రాబోయే జన్మలు లేవు, పూర్వజన్మలు లేవు, అప్పుడు అప్పుడు నీకు దుఃఖంలోంచి విడుదల పొందేది సారల స్టేట్కి ఎప్పుడు అప్పుడు ఏం లేదని. పరిపూర్ణమైన శరణాగతిలో భగవంతుడు నీ చేసి అనుగ్రహిస్తే దాన్ని సంతృష్టిగా ఉండాలి. ఒకసారి రెండు నిమిషాలు అవినాచల శివు చేయండి, వస్తాను. ఒకసారి దారి ఇవ్వండి. మేము పుస్తకంలో ఉన్న మాటలు చెబుతున్నాం, రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు మస్తకంలో ఉన్న మాటలు చెప్తారు. ఈ పండితులకు ఇంకో పని లేదు, ఆ చాందోగ్య పురుషత్తులో ఉంది, కఠే పురుషత్తులు ఇలా ఉంది, అంతకంటే వాళ్ళకి చేత కాదు, వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించి చెప్పలేరు పండితులు. ఆ డిక్షనరీలాగా చాందోగ్య పురుషత్తులో ఉంది, కఠే పురుషత్తులు అంతవరకు పనికి వస్తారు, అంతకంటే అది దత్తకి వెళ్ళలేరు. కానీ రామకృష్ణుడు రమణుడు అలా కాదు, వాళ్ళ అనుభవంలోంచి చీసి అమృతాన్ని మనకు పంచిపెట్టారు. వాళ్ళు ఋషులు అంటే వాళ్ళు ఎంగిలి ముక్కలు కాదు, వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది రామకృష్ణుడు రమణుడు చెప్పింది ఎంగిలి ముక్కలు కాదు, వాళ్ళ అనుభవంలోంచి తీసి ఆప్యాయంగా మనం తరించటం, మనం తరించాలని ప్రేమతో నిండి హృదయంతో చెప్పిన వాక్కులు అమృత వాక్కులు. అమృతం మనల్ని మరణరహిత స్థితికి తీసుకురావటానికి, మనల్ని ప్రేమించి ప్రేమించి మనల్ని తరింపు చేయాలని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. వాడు రామకృష్ణుడు, వాడు రమణుడు. ఈ బళ్ళో టీచర్ చెప్పినట్టు పొడి మొక్కలు కాదు అవి. రామకృష్ణుడు ఒక ఉదాహరణ చెప్తాను, నీ గురికి గుర్తు కోసం చెప్తున్నాను. ఈ పుస్తకాల్లో మాటలు కదా వాళ్ళ అనుభవాలను తీసి చెప్పిన మాటలు, వాళ్ళు తరించి మనం తరింపు చేయడానికి చెప్పిన మాటలు. వాళ్ళు ఏ స్థితిని పొందారో ఆ స్థితిని, ఆ స్థితిని మన చేత పొందింపు చేయడానికి, ఇది రాత్రానికి ఇది పగలనికి కృషి చేసినటువంటి వాళ్ళు. వాళ్ళు దే లివ్డ్ ఫర్ అస్, దే సఫర్డ్ ఫర్ అస్. మన కోసం జన్మించారు, మన కోసం జీవించారు, మన కోసం మరణించారు. వాడే రమణుడు, వాడే రామకృష్ణుడు. రామకృష్ణుడు చెప్తాడు, ఏదైనా మామూలుగా మనకి ఏదైనా శరీరానికి రోగం వచ్చిందనుకోండి, ఒకరోజు ట్యాబ్లెట్స్ వాడితే తగ్గదని కోర్స్ చెప్తారు డాక్టర్, 15 రోజులు వాడండి, 20 రోజులు వాడండి అని. అప్పుడే తగ్గితే తగ్గొచ్చు, తగ్గకపోతే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. మన శరీరానికి వచ్చే మామూలు రోగాలే 15 రోజులు పొద్దున్న బిళ్ళ సాయంత్రం బిళ్ళ వేసుకోవాల్సి వస్తుంది. మరి ఇది కాకుండా మళ్ళీ పచ్చి మూడు చెయ్యాలి. ఇన్ని రకాలుగా కష్టపడితేనే కానీ మన శరీరానికి వచ్చిన రోగం తగ్గటం లేదు. అనేక జన్మల నుంచి మోసుకొస్తున్నటువంటి ఈ వాసనలో ఒక్కరోజు సాధన చేస్తే నీకు పోతాయా అని అడిగాడు రామకృష్ణుడు. మామూలు శరీరానికి వచ్చిన జ్వరం నీకు 15 రోజులు మందులు వాడితేనే కానీ తగ్గదు. మరి మందులతో పాటు ఉపవాసాలు పెడతారు, మీరు మజ్జిగ తాగాలి, లిక్విడ్ డబ్బించుకోవాలి, ఘన పదార్థాలు ఏం తినకూడదు అని ఏదో చెప్తారు, ఏదో చెప్తారు. ఇంత చేస్తే నీ శరీరానికి వచ్చే జ్వరానికి ఇంత పచ్చము, ఇంత మందు, ఇన్ని ఇంజెక్షన్లు, ఇన్ని ట్యాబ్లెట్స్. పూర్వజన్మల నుంచి అనేక జన్మల నుంచి మనం మోసుకొస్తున్నటువంటి ఈ సంస్కారాలని, ఈ వాసనని, అంటే మన శరీరం మరణించినప్పుడు శరీరం దహనం అయిపోతుంది, ఈ శరీరం లోపల జీవుడు ఈ వాసనను మోసుకుని వెళ్ళిపోతాడు, వాడికి దహనం అవ్వడం. అది మనం కష్టపడి సాధన చేసి గురువుని ఆశ్రయించి మన ఈ గురువు దయ సంపాదించే వాసన రహిత స్థితిని పొందాలి, కానీ మందులు తింగటంలో పోయేది కాదు అని చెబుతూ అంటాడు. దేహ వాసన మనిషిని పీడించేస్తుంది, దేహ వాసన మనిషిని పీడించేస్తుంది అని చక్కటి ఉదాహరణ చెప్పాడు. కొబ్బరికాయ ఉంది, రామకృష్ణుడు చెప్పిన ఉదాహరణ ఎందుని ముక్కలు కాదు, అనుభవం తీసి చెప్పినటువంటి మాట. కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయ పచ్చిగా ఉన్నప్పుడు ఆ లోపలటువంటి గుండితోటి ఈ దెప్ప అంటుకుపోతుంది, దాని దెప్ప అంటారు కదా, దెప్ప దాని పెంకు, ఆ కొబ్బరికాయ పెంకు, కొబ్బరికాయ పెంకుని లోపల గుంజు అంటుకుపోతుంది, విడదీయలేం మనం ఆ లోపల గుంజుని ఈ పెంకుని విడదీయలేము. అది ఎప్పుడుగా ఎండబెట్టి ఎండబెట్టి దాన్ని ఎండ, అది బాగా ముదిరాక ఎండబెట్టి ఎండబెట్టి అది కురిడి కొబ్బరికాయ అయ్యాక లోపల గుంజు ఈ పెంకు విడిపోతాయి, కానీ అప్పటి వరకు దాన్ని ఎవడ విడదీయలేడు. అదేవిధంగా మీ దేహం నేననే తలంపు నేను తొందరగా పోదు, నువ్వు కష్టపడినా దాని స్వప్రయత్నం ఉండాలి, కాలం కలిసి రావాలి, నీకు కాలం కలిసి వచ్చి సరిపోదు, ఈశ్వరుడు దయ ఉండాలి, నీ గురి యొక్క దయ ఉండాలి, ఇన్ని కలిసి ఇస్తేనే కానీ అంటే ఆ కాయ ముదరాలి, ముదిరిన తర్వాత దాన్ని ఎండబెట్టాలి, ఎండబెట్టిన తర్వాత ఎప్పుడుకో కురిడికాయ అవుతుంది, అది కురిడికాయ అయ్యాక లోపల గుంజు ఈ ఆకు పెంకు విడిపోతాయి, కానీ అప్పటి వరకు విడవయ్యి. అదే నీ దేహ బుద్ధి, ఈ దేహమే నేను దేహమేనని, నువ్వు దేహం కాకపోయినా అనేక జన్మల నుంచి దేహమేననుకునే బుద్ధి ఉంది. ఈ బుద్ధిని ఒక్కరోజు సాధన చేస్తే, ఒక్క పూట సాధన చేస్తే, ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొచ్చేస్తే, ఒకసారి అరుణాచలం గిరి చుట్టూరు తిరిగి వచ్చేస్తే పోతుంది అనుకున్నాను, తేలిక నీకు జ్వరమే పదం, తేలిక ఈ బుద్ధి ఎక్కడ పోతుంది నీకు, నీకు టైఫాయిడ్ జన్మ వస్తే 4 నెలలు పచ్చిం చేయాలి. ఈ బుద్ధి జన్మ జన్మల నుంచి వచ్చిన దేహమే ఆత్మ అనుకునే బుద్ధి, దేహమే సత్యం అనుకునే బుద్ధి, దేహమే నువ్వు అనుకునే బుద్ధి బాగా బలంగా ఉంది, అది లోతుగా ఉంది. అది నీకు ఊరికే ఒక రోజు సాధన చేస్తే, ఒక రోజు కన్ను చుట్టూ తిరిగేస్తేనే పోతుందా నీకు, అది పెద్ద జబ్బు. మామూలు జ్వరమే పోవటం లేదా నీకు, ఒక పూట బెల్లు వేసుకుంటేనే. ఆ కొబ్బరికాయ ఎండబెట్టాలి, ముదరాలి, తర్వాత ఎప్పుడుకో అది కురిడికాయ అవుతుంది. ఈ కుడికాయ అవ్వకుండా మన కంగారు పడిపోతే ఆ పెంకు గుంజు విడిపోయి సెపరేట్ అవ్వవు. అదే మీరు సాధన చేయగా చేయగా, ఒక జన్మ సాధన సరిపోదు, అనేక జన్మలు సాధన చేయగా చేయగా, సాధన చేసినా లాభం లేదు, కాలం కలిసి రావాలి, కాలం కలిసి వచ్చినా లాభం లేదు, ఈశ్వరుని దయ ఉండాలి, నీకు అంతర్యాముగా నారాయణుడిని నేను అనుగ్రహించాలి, అప్పుడు కానీ ఈ పెంకు, ఈ పెంకి దేహం వేరు, నేను వేరు, లోపల ఆ కొబ్బరి కురిడిలో ఉన్నటువంటి ఆ గుంజి వేరు, పెంకి వేరు అనే బుద్ధి దానికి ఎలా కలుగుతుంది, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయవలసింది, ఈ లోపల తొందరపడితే నీకు వచ్చేది కాదు. ఒక పూటలో ఒక వాసన అక్కడ దాకా ఎందుకు, జ్ఞానం దాకా అక్కర్లేదు. మీకు అందరికీ సినిమాలకు వెళ్ళి అలవాటు ఉందనుకోండి, ఏదో ఒక్కరోజు ప్రయత్నం చేస్తే సినిమాకి వెళ్ళి అలవాటు పోదు. ఒక సినిమాకి వెళ్ళి అలవాటు పోగొట్టుకోవాలంటే, ఒక సిగరెట్లు కాల్చి అలవాటు పోగొట్టుకోవాలంటే, నెల తరబడి సంవత్సరాల తరబడి సాధన చేస్తేనే కానీ ఆ వాసనలోంచి బయటికి రాలేదు. ఇంకా బలీయమైన వాసన నుంచే ఎంత సాధన చేయాలి, నేను కొండ చుట్టూ తిరిగితే నీ దేహబుద్ధి పోతుందా, శవబుద్ధి, నీ స్వార్థ, నీ జీవితంలో నువ్వు స్వార్థాన్ని మర్చిపోయి ఎప్పుడు నువ్వు ఒక్క మంచి పని చేసావా. కృష్ణుడు అంటాడు, కృష్ణుడు ఒక చక్కటి మాట చెప్పాడు, ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి, మీరు ఎవరితో చెప్పొద్దు ఈ మాటలు, మనం స్వార్థంతో ఉంటాం చూడండి, అప్పుడు ఒక్క మంచి పని చేయలేము అంటున్నాం మన జీవితంలో. ఒక చెయ్యాలనుకున్నా చేయలేమండి, ఒకసారి మనం ఏమి స్వార్థం లేకుండా ఉంటాం అనుకోండి, అనుకోండి, అప్పుడని అప్పుడు మన ద్వారా మంచి పనులు జరుగుతాయట. మరి ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. ఇప్పుడు మనం స్వార్థంతో ఊగిపోతున్నాం అనుకోండి, ఒకవేళ మనం మంచి పనులు చెయ్యాలన్నా చేయలేమటండి, ఒకసారి భగవంతుని దేవుడు ఒకసారి ఏదో ఒక రోజు ఏమి స్వార్థం లేకుండా ఉన్నానుకోండి, ఆ రోజు నీ ద్వారా అపూర్వం అద్భుతం ఉదాత్తమైన సంఘటనలు సృష్టికి జరిగిపోతా ఉంటాడు వాడు. ఇది అది చెప్పిన వాడు ఎవడు, వాడికి నారాయణుడికి సాధ్యం అలా చెప్పటం, ఇది అరువు బేరం కాదు, క్యాష్ బేరం, ఇది నీకు రుజువు సాక్ష్యంతో ఆధారపడక్కర్లేదు. మీరు ఏ రోజునైతే ప్రతిరోజు మనం స్వార్థంతో కాలిపోతున్నాం అనుకోండి, మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలంటే మనం చేయలేము. ఒక్కరోజు మనం స్వార్థం లేకుండా ఉన్నాం అనుకోండి, ఆ రోజున మనకు తెలియకుండా కొన్ని 100 మంచి పనులు జరిగిపోతాయి, కొన్ని 100 మంచి మాటలు వస్తాయి మన నోటంతా, అమృతానుభవం కలుగుతుంది. ఒక్కరోజు ఉండగలిగితే మన జీవితంలో అనేక మంచి పనులు మనం చేయవచ్చు. కానీ చచ్చే వరకు ముక్కులో దారి ఆగిపోయి ఈ శవాన్ని తీసుకెళ్లి వలకాట్లో పడేసినా కానీ వాడికి స్వార్థం విడిచిపెడితే వాడి జీవితం వాడు మంచి పని ఎలా చేయగలడు? ధనం ఉన్నవాడు ఎవడు ధనవంతుడు కాదు, ధనం ఉన్నవాడు ఎవడు ధనవంతుడు కాడు. ఇతరులకు వాడు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తాడు వాళ్ళు ధనవంతులు. ధనం ఉన్నవాడి సృష్టిలో ధనం ఉన్నవాడు ఎవడు ధనవంతుడు కాదు. ఇతరులకు ఎవడైనా వాడి సహాయ సహకారాలు అందిస్తాడు వాడు ధనవంతుడు. ఇతరులకు ఇచ్చేవాడు ధనవంతుడు కానీ నిలవన్నవాడు ఎవడు ధనవంతుడు కాదు. డబ్బు ఉన్నవాడు ధనవంతుడు కాదు. మనం ఏమనుకుంటామంటే ధనం ఉన్నవాడు ధనవంతుడు అనుకుంటాం. ధనం ఉన్నవాడు ధనవంతుడు కాదు. ఆ ధనాన్ని ఇతరులు కష్టకాలు పాలు పంచుకుని వాడు ధనవంతుడు. ఎనపెట్టి ధనం ఎనపెట్టిలో డబ్బు ఉంది అయితే ఎనపెట్టి ధనవంతురాలేనా? అంచేత రామకృష్ణుడు అంటాడు, నువ్వు అనుకున్నాను తేలిక కాదు, ఆ కొబ్బరికాయ గుంజి పెంకి విడిపోవడానికి ఎంతో సాధన చేయాలి. దాన్ని మొదలు ఇవ్వాలి, ఎండబెట్టాలి, తర్వాత కూడికాయ అవ్వాలి. అప్పుడు కదా ఆ చిన్న విషయమే అంత టైం పడతా అంటే నీ దేహ బుద్ధి పోయి శవ బుద్ధి పోయి ఆత్మబుద్ధి కలగటానికి ఎంత టైం కావాలి అంటాడు మహేంద్రనాథ్ గుప్తతో. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ మహేంద్రనాథ్ గుప్త. ఆ మహేంద్రనాథ్ గుప్త ఓ రోజు మామూలుగా చూడటానికి వచ్చాడు, రామకృష్ణుని చూడటానికి వచ్చాడు. కదా మాట్లాడాడు, ఏ ఉద్యోగం చేస్తున్నావన్నాడు, నీకు ఎంతమంది పిల్లలు అన్నాడు, ఏదో అడిగాడు ఏదో అడిగాడు, వెళ్ళిపోయాడు. తర్వాత అప్పుడు నాలుగు రోజులకి ఐదు రోజులకు వస్తూ ఉండేవాడు. ఎవడు మహేంద్రనాథ్ గుప్త, కానీ హై స్కూల్ హెడ్ మాస్టర్ చేశాడు. తర్వాత రిటైర్ అయిపోయాడు, గాస్పల్ రాస్తున్నాడు. ఆయన వస్తాంటే ఒకసారి మళ్ళీ నాలుగు రోజులకు వచ్చేవాడు, మళ్ళీ నాలుగు రోజులకు వచ్చేసాడు. ఒకసారి అన్నాడు, ఈయన హై స్కూల్ హెడ్ మాస్టర్ చేస్తున్నాడు అయ్యా, అన్నీ బాగానే నెలమందికి అలవాటు పడ్డాడు అన్నాడు. నీకు అర్థమైంది ఈ మాట? అన్నీ బాగానే ఉన్నాయి హెడ్మాస్టర్కి, నల్లమందికి అలవాటు పడిపోయాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో నీకు అర్థమైందా? నల్లమంది అంటే ఆయన నల్లమంది తింటున్నాడని కాదు, ఆ నల్లమంది వేసుకుని వాడికి అలవాటు ఉన్నవాడికి సాయంత్రం పడుకునేప్పుడు నల్లమంది వేసుకుంటారనుకోండి, ఆ నల్లమంది వేసుకోకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. సరిగ్గా టైంకి నల్లమంది అడిగేస్తారు. ఆ నల్లమంది వేసేసుకుంటారు, లేకపోతే పక్కింటికి లేదు నల్లమందులు అప్పు తెచ్చుకుంటారు. తర్వాత ముక్కు పొడుగు పిలిచుకోళ్ళు కూడా వాళ్ళ దగ్గర ముక్కు పొడుగు లేకపోతే పక్కన ఆడటానికి సిగ్గుపడరు. ఇలా చెయ్యిలా పెట్టేస్తారు ముక్కు పొడి, ఇంకొంచెం చెయ్యమని అదే మొగమాటం పడరు. ఈ ముక్కు పొడిని పీల్చుకునే ఒకళ్ళు, ఈ నల్లమంది పీల్చుకునే ఒకళ్ళు, ఆ టైంకి నల్లమంది అడిగేస్తారు. అంటే హెడ్మాస్టర్ ఏమన్నాడంటే, ఏంటి హెడ్మాస్టర్ నల్లమందికి అలవాటు పడ్డాడేంటి అన్నాడు ఆ పక్కవాడితో. ఆ పక్కవాడు ఎవడో తెలియదు మహేంద్ర గారు చెప్తే, ఈయన హై స్కూల్ హెడ్మాస్టర్ అయ్యా, ఈయన నల్లమందికి అలవాటు పడ్డాడు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ నల్లమంది వేసుకునే టైంకి ఆ నల్లమంది వేసుకోవాలని ఎలా అనిపిస్తుందో, ఒక్కసారి వచ్చాడు నన్ను చూడటానికి, అంటే రామకృష్ణుని చూడాలని నల్లమందికి అలవాటు పడ్డాడు హెడ్మాస్టర్ అని చెప్పాడు. నేను రోజు రావద్దంటున్నాను, ఈ నల్లమందికి అలవాటుపోయి రోజు వచ్చేస్తున్నాడు అది. నేను రోజు రావద్దంటున్నాను, వాడు నల్లమందికి అలవాటు పడిపోయాడు, అలవాటు పడిపోయి రోజు వచ్చేస్తున్నాడు రా, ఈ నల్లమందికి అలవాటు పడిపోయాడు అన్నాడు పక్కవాడితో. అంటే ఆయన నల్లమందిని రామకృష్ణుని చూడటానికి అలవాటు పడిపోయాడు, రామకృష్ణుని చూడకుండా ఉండలేకపోతున్నాడు రామకృష్ణ. ఆయన చేత అన్నాడనమాట, ఈ నల్లమందికి అలవాటు పడ్డాడు రా హెడ్మాస్టర్. అంతేకాని ఆయన నల్లమంది నిమ్ముతున్నాడని కాదు. ఏ రోజు డోసు ఆ రోజు ఉండాలి హెడ్మాస్టర్ కన్నాడు. ఇప్పుడు సారాతా కూడా చూడండి, టైంకి డోస్ వేసేసుకుంటారు. అలా హెడ్మాస్టర్ కూడా రోజు ఏ రోజు డోసు ఆ రోజే ఉండాలంటాడు రామకృష్ణుడు. ఎవరిని? మహేంద్రనాథ్ గుప్త గారిని. ఒకరోజు పోయి ఒకరోజు నాలుగు రోజులు డోసు ఒక రోజున వెంకటయుడు, ఏ రోజు డోసు ఆ రోజే అంటున్నాడు. అంచేది మీకు ఎందుకు చెప్తున్నానంటే, భగవద్ ఆత్మగా ఉండమని భగవద్గీతలో ఫైనల్గా ఆవిడ చెప్పేది ఏంటంటే, నువ్వు దేహంగా ఉంటే నీకు చావు తప్పదు, పుట్టిక తప్పదు. మనసుగా ఉంటావు అనుకో, నీ కష్టకాలు తప్పదు, అశాంతి తప్పదు, ఇవన్నీ ఏమి తప్పు, క్షోభ తప్పదు. నీకు డబ్బున్నా తప్పదు క్షోభ నువ్వు మనసుగా ఉన్నంతకాలం. నువ్వు అహంకారంగా ఉంటావు అనుకో, అహంకారంగా ఉంటే నీకు అప్పుడు అహంకారంగా ఉంటే ప్రతిదీ నిజం అనిపిస్తూ ఉంటుంది. నీకు నువ్వు అహంకారికి ప్రతిదీ నిజం, నిజము కానిది నిజం. అహంకారం అంటే ఏమిటో లేదు, నిజము కానిదంటే నిజంగా అనిపిస్తూ ఉంటుంది వాడికి. ఎవరికి? అహంకారికి. ఈ చావులు, ఈ పుట్టుకులు, ఈ చచ్చిపోటాలు, లాభాలు నష్టాలు, కష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు భారాలు ఇవన్నీ అసత్యమే. కానీ అహంకారికి, అహంభావికి అన్ని నిజంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. సార్ మినిస్టర్ చర్చిల్ అని రెండు ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఒకసారి మహాత్మా గాంధీ గారి దగ్గర అన్నాడు, నేను భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు ఇవ్వను, భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు ఇవ్వను అన్నాడు. మీరు ఆపరేషన్ అయితే పక్కి ఉన్నవాడు గాంధీ గారిని ఒంటి ఒంటి మీద సగం బట్టలు వేసుకుంటున్నాడు, మిగతా సగం బట్టలు మిగతా సగం బట్టలు లేకుండా తిరుగుతున్నాడు వీడు, వీడు ఫకీర్ లాంటి వాడు, ఈ భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు ఇవ్వను అన్నాడు. అప్పుడు గాంధీ గారు ఏమన్నాడంటే, వాడు మాట్లాడేది సత్యం కాదు, వాడు అహంభావం అలా పరికిస్తుంది అన్నాడు. వాడు మాట్లాడేది సత్యం కాదు, వాడు అహంభావం అలా మాట్లాడిస్తాను. ఈ మాట ఆరు నెలలో ప్రధానమంత్రి కానీ ఓడిపోయాడు ఇంగ్లాండ్లో, ఎవడో చర్చిలు ఓడిపోయాడు, మళ్ళీ కొత్త ప్రధానమంత్రి అట్లే వచ్చాడు, మనకు స్వరాజ్యం ఇచ్చేసాడు. ఏమైంది నేను ఎవరైన మాట ఏమైంది, నేను భారతదేశానికి స్వరాజ్యం ఎవరని చెప్పాడు చర్చిలు. కానీ ఈ మాట ఆరు నెలలో ఎలక్షన్లు ఓడిపోయాడు, మళ్ళీ కొత్త పార్టీ వచ్చింది, అట్లే అప్పుడు కొత్త గవర్నమెంట్ ప్రధానమంత్రి అట్లే అయ్యాడు, అప్పుడు అట్లే మన దేశానికి స్వతంత్రం ఇచ్చేసింది, స్వతంత్రం ఇచ్చేశాడు. అప్పుడు కూడా అపోజిషన్లో ఉన్నాడు చర్చిలు, స్వాతంత్రం ఇవ్వద్దన్నాడు, కానీ మెజార్టీ సభ్యులు ఇమ్మంటున్నారని చెప్తున్నాడు కాబట్టి ఇచ్చేశాడు. ఇప్పుడు అహంభావం చర్చిలు అహంభావం ఏమైంది ఇప్పుడు, అంటే అహంభావికి అంటే నిజం కింద అనిపిస్తూ ఉంటుంది, వాడు ఏదనుకుంటుంది నిజం అనిపిస్తూ ఉంటుంది వాడికి, నిజం వాడికి తెలియదు కానీ వాడు అనుకున్నది నిజం అనిపిస్తూ ఉంటుంది, అది అహంభావి, అది అహంభావం యొక్క లక్షణం. శిష్యానాయికి అర్జున తొందరగా బయటకు పోదు, దేహవాసన, ఆ దేహవాసన మనిషిని పీడించేస్తుంది, అది తొందరగా పోదు, అది తొందరగా పోదు అయ్యో దేహవాసన, అంటే నెమ్మదిగా 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 చేసినా పోదు వాసన, పిరికితనం ఉన్నవాడికి వాసన పోదు, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, స్థైర్యంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, నీ నిదానంలో నువ్వు ఉండాలి, నువ్వు చెప్పుడు మాటల మీద ఆధారపడకూడదు, నీ నిదానంలో నువ్వు ఉండాలి, భగవంతుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటనే ప్రమాణంగా పెట్టుకోవాలి, కానీ అంతేగాని నీ నీ మనసు చెప్పిన మాట నువ్వు ప్రమాణంగా పెట్టుకోకూడదు, అలాగా ప్రమాణంగా పెట్టుకుని ధైర్యంగా శాంతిగా నువ్వు అలా పోరాడుతా అంటే, నీ వాసనతో నువ్వు పోరాడుతా అంటే అలాగ పోరాడగా పోరాడగా ఆత్మ ఏంది, ఈశ్వరుడు ఏంది, నీ మనస్సు నిలబెట్టి ఏదో ఒక అవతార పురుషుడి మీద కానీ, అది చైతన్యం మీద కానీ, ఒక ఆత్మ మీద కానీ నీ మనస్సు నిరంతరం అక్కడ నిలబెడితే, అలా నిలబెట్టి ఉంచగా ఉంచగా ఇతర విషయాలు చింతటం, ఆత్మచింతన తప్పించి దైవ చింతన తప్పించి ఇతర విషయాలను చింతించకుండా నువ్వు ఆపు చేయగలిగితే అప్పుడు పోయే నీకు వాసనాక్షయం అన్నాడు అర్జునుడితో కృష్ణుడు. వాళ్ళు తేలికి కాదు వాసన క్షయించటం, నిరంతరము ఆత్మచింతన ఉండాలి, చేతులు సత్కర్మం మీద ఉండాలి, మనస్సు ఆత్మను చింతిస్తూ ఉండాలి, చేతులేమో సత్కర్మం మీద ఉండాలి, మనస్సు ఎక్కడ ఉండాలి, ఆత్మను చింతిస్తూ ఉండాలి. ఆ సత్కర్మ కూడా ప్రేమగా చేయాలి, మనస్సును కూడా ఏ 5 నిమిషాలు ధ్యానం చేసి ఎప్పుడు టైం అయిపోతుంది, ఎప్పుడు టైం అయిపోతుంది, ఆ గడియారం అంతా చూసుకో, అది ధ్యానం అండి. అది ప్రేమ, ప్రేమ ఉన్నవాడికి కాలం తెలియదండి. ఇప్పుడు బడితరులు ఏం చేస్తారంటే, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఆ గడియారం అంతా చూస్తూ ఉంటారు, మాస్టర్ చెప్పింది ఏంటంటే ఆ గడియారం 5 ఎప్పుడు వేసింది, బెల్ల ఎప్పుడు కుట్టేస్తారో, ఇప్పుడు వెళ్ళిపోదాం. మనం చేసి ధ్యానాలు కూడా అంతే, మనందరం యాంత్రికంగా చేస్తున్నాం, అక్కడ ఇష్టం లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగం లేదు. చేతులు పని మీద ఉండాలి, చేతులు పని మీద ఉండాలి, మనస్సు ఆత్మ మీద ఉండాలి, ఆత్మచింతన తప్పి ఇతర చింతలు రానివ్వకూడదు. అలా ఉండాలంటే నీకు ఆత్మ మీద ప్రీతి ఉండాలి, ఇష్టం ఉండాలి, నీకు జ్ఞాన సముపార్జన పట్ల జ్ఞానం సంపాదించాలనే ఆ కాంక్ష ఉండాలి, లోపల లోపల నుంచి రావాలి, బయట నుంచి పోసేది కాదు, ఆ జ్ఞానం సంపాదించాలనే ఆ తపన ఉండాలి, ఆత్మజ్ఞానం సంపాదించాలనే తపన ఉండాలి. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం నీకు అనుభవంలోకి రాకుండా, ఆత్మజ్ఞానంతో ఆత్మజ్ఞానం ఆత్మానుభవం అమృతానుభవం నీకు రాకుండా, ఆ మరణం లేని స్థితి నీకు నీకు చేతికి అందకుండా, నువ్వు మృత్యు జన్మలోంచి మరణంలోంచి జన్మించడం, జన్మించేది శరీరం, మరణించేది శరీరం, కానీ దేహానికి నీకు ఎట్టి సంబంధం లేదు, దేహము లేననే తలంపోవాలా, దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టాను అనుకుంటున్నావు, దేహం మరణించినప్పుడు నువ్వు మరణించాను అనుకుంటున్నావు, అది అసత్యమే, నీ దేహం పుట్టడం అసత్యం, నీ దేహం మరణించడం అసత్యం, అది తలంపు ఇది తలంపు, కానీ అహంభావికి ఈ రెండు నిజం కింద అనిపిస్తాయి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మన దేహం ఏదో రోజున చనిపోతుంది, దేహం చనిపోయినప్పుడు మనం ఏమనుకుంటున్నాం, నేను చనిపోతున్నాను అనుకుంటున్నాను,
అలా ఎవరు అనుకుంటున్నారు? నీ అహంభావం అనుకుంటాం. కానీ నువ్వు ఎవరై ఉన్నావు? ఆత్మై ఉన్నావు. ఆత్మకు చావు ఉందా? ఆత్మకు చావు లేదు. అంటే అహంభావం వెనకాలే ఆత్మ ఉంది, అది వెనక్కి తిరగటం లేదు, ముందు చూస్తాం. వెనక్కి తిరుగు చూస్తే దానికి ఆత్మానుభవం కలుగుతుంది, అమృతానుభవం కలుగుతుంది. ఈ రాకడా, ఈ పోకడా, ఈ రాకడా, ఈ పోకడా అని నిజం కింద అనిపిస్తున్న ఎవరికి చైతన్యానికి కాదు, అహంభావం ఉన్నవాడికి అనిపిస్తుంది. అంటే మన శరీరం చనిపోవడం కూడా మనకు నిజం కింద అనిపిస్తుంది, శరీరం పుట్టడం కూడా నిజం కింద అనిపిస్తుంది. ఈ దేహం పూర్వజన్మలో చేసిన పుణ్యపాప కర్మలను బట్టి దేహం వచ్చింది. అయ్యే దేహం కూడా ప్రారంభానికి వదిలే, ఆ ప్రారంభం ఖర్చు అయిపోయి కదా నశిస్తుంది. నీ నేను ఎలా పట్టించుకోవటం లేదు, నీ దేహానికి వచ్చే కష్ట సుఖాలను కూడా నువ్వు పట్టించుకోకు. అదంతా స్వప్నంతో సమానం. నీకు అదృష్టం వస్తుంది, దాంతో తాదాప్యం పొందకు. నీకు దురదృష్టం వస్తుంది, దాంతో తాదాప్యం పొందకు. నువ్వు నువ్వు ఏదిగా ఉన్నావో దానితో తప్పించి దేనితో నీకు తాదాప్యం వద్దు. నీకు డబ్బు ఉందనుకో ఉండొచ్చు, నేను డబ్బును నేను డబ్బును అనుకోకు. నీకు చదువు ఉందనుకో చదువు ఉండొచ్చు, నేను చదువును నేను చదువును అనుకోకు. అవి ఉడికే నువ్వు ఇంద్రియాల ద్వారా సంపాదించి వచ్చినాయి, అంతేగాని అవి కాలప్రవాహంలో వస్తాయి, కాలప్రవాహంలో పోతాయి. కాలప్రవాహంలో వచ్చిన శరీరం ఒక కాలంలో వచ్చిన శరీరం మరొక కాలంలో పోతుంది. నీ అదృష్టాలు అంతే, నీ దురదృష్టాలు అంతే, కానీ ఏది నిజం కాదు. నీకు అహంభావం ఉన్నంతకాలం ఇది ఒకటే నిజం నీకు అనిపిస్తూ ఉంటుంది అర్జున. ఇక్కడ భగవాన్ అంటున్నారు, అహం వృత్తిని పట్టుకునే ఉండాలని ఈ దేహము నేననే నేననే తలంపు మనకు వస్తుంది కదా, నేను నేను అనే తలంపు నీకు వస్తుంది. నేను నేను అనే తలంపు వస్తుంది, నేనంటే దేహము నేననే తలంపు నీకు వస్తుంది కదా. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుందని విచారణ చెయ్యి, అదొక మార్గం. కానీ అదొక మార్గం, ఇంకొక మార్గం ఏంటంటే నీకంటే మనకంటే పెద్దవాడు ఒకడు ఉన్నాడు, ఈ ప్రభు ఒకడు ఉన్నాడు, ఈ సృష్టి స్థితి లయాలు చేసినటువంటి ఒక యజమాని ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఇష్టం, ఆయన సంకల్పం లేకుండా ఏది జరగదు, ఆయనకి తెలియకుండా ఏది జరగదు, ఆయన సంకల్పం ఏది జరగదు. ఈశ్వరుడా, నీ సంకల్పమే నెరవేరుగాక, నీ ఇష్టమే నెరవేరుగాక, నాకేది మంచిదో నాకు తెలియదు, నాకంటే నీకు ఎక్కువ బాగా తెలుసు అని శరణాగతి. ఈ దేహగతమైన నేను విచారణ చేసిన నశిస్తుంది, ఈశ్వరుడికి శరణాగతి చేసిన నశిస్తుంది. ఈ రెండు మార్గాల్లో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. భక్తి మార్గంలో కూడా నశిస్తుంది, దేహగతమైన భక్తి మార్గంలో నశిస్తుంది, జ్ఞాన మార్గంలో కూడా నశిస్తుంది, శరణాగతి వల్ల నశిస్తుంది, విచారణ వల్ల నశిస్తుంది. ఈ రెండు మార్గాల్లో మీకు ఏది తేలిగ్గా ఉంటుందో అది చేసుకోండి. అయితే అన్నింటికంటే వాళ్ళు ఏదో చెబుతున్నారు, కానీ ఆ చెప్తే వాళ్ళు దయ లేకుండా అది మనకు అనుభవంలోకి రాదు. ఇంకోటి, ఇప్పుడు రమణ భగవాన్ మాటలు మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, చెప్పుకున్న మన పట్ల ఆయన దయ లేకపోతే, ఆయన మన పట్ల ఆయన కరుణ లేకపోతే, మన పట్ల ఆయన కటాక్షం లేకపోతే, మన పట్ల ఆపుకోలేని ప్రేమ ఆయనకి లేకపోతే, ఆయన చెప్పిన మాట కూడా మనకు అర్థం కాదు. అది మాయ, ఇది ఎక్కడ ఉంది సృష్టి రహస్యం? అది అనుభవం, వస్తువు యొక్క అనుభవం మాట అటు చేయండి, ఆయన చెప్పిన మాట కూడా మనకు అనుభవంలోకి రాదు, అర్థం కాదు అసలు. మీకు శబ్దానికి అర్థానికి శబ్దానికి అర్థం తెలిస్తే మీకు అది తెలిసిపోయింది అనుకోకండి, వెళ్ళాలి, హృదయంలోకి వెళ్ళాలి కదా మీరు. ఆ మాట మిమ్మల్ని హృదయంలోకి తీసుకెళ్ళాలి కదా. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు శరణాగతి మార్గం. భగవాన్ చెప్తూ దేవుడు నీకేది అనుగ్రహిస్తే నీకు ఒకవేళ మంచి రావచ్చు, చెడ్డ రావచ్చు, గౌరవం రావచ్చు, అగౌరవం రావచ్చు, అదంతా ఈశ్వరుడి ప్రసాదం కింద స్వీకరించి దీన్ని తరించడానికి ఉపాయం. మీకు ఏదైనా అదృష్టం వచ్చిందనుకోండి, మాట రచు ఈశ్వరుని దయ అనుకోండి, అనుకోండి మాట రచు. దురదృష్టం వచ్చిందనుకోండి, ఈశ్వరుని దయ అనుకోండి. ఈశ్వరుని దయ అనుకోండి. ఇంకేది మీ జీవితంలో ఏ సంఘటన జరిగినా అది దేవుడికి జరగకుండా జరగటం లేదు. ఒకసారి ఈ సంఘటన ఎలా జరిగింది అంటే మీరు కంగారుపడి అనుకోవచ్చు, ఆ సంఘటన ఇంకో మంచికి మీకు దారి తీయచ్చు. ఒకసారి ఈ సంఘటన ఎలా జరిగింది అంటే మీరు అనుకోవచ్చు, ఆ సంఘటన ఇంకో మంచికి మీకు దారి చూపించవచ్చు. అంటే మీరు ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ టు స్టాప్ వర్రీ. వర్రీ పడవలసిన అవసరం ఏమి లేదు. మీరు వర్రీ పడవలసినటువంటి అవసరం లేదు. అంటే నీకు భగవంతుడికి ఏది నీకు మంచి వస్తాయని అనుగ్రహం అనుకో, చెడ్డ జరిగితే అనుగ్రహం అనుకో, నీకు గౌరవం జరిగితే ఆయన అనుగ్రహం అనుకో, అగౌరవం నీకు ఏదైనా అగౌరవం వస్తే ఆయన అనుగ్రహం అనుకో. నీకు ఏది వచ్చినా నీదంటూ ఏ కోరిక ఉండకూడదు, నీదంటూ ఏ కోరిక ఉండకూడదు. ఆయన నేను ఏదైనా అనుగ్రహించాడనుకో, నీకు ఏదైనా వచ్చిందనుకో ఆయన అనుగ్రహం అనుకో, రాలేదనుకో ఆయన అనుగ్రహం అనుకో. నీకు ఏదైనా వచ్చిందనుకో ఆయన అనుగ్రహం అనుకో, అది రాలేదనుకో ఆయన అనుగ్రహం అనుకో. అంతా అనుగ్రహం ఆయన. నువ్వంటూ లేవు, ఎక్కడ లేవు, నువ్వంటూ లేవు. ఉన్నదంతా ఆయనే, చేసేదంతా ఆయనే. ఉన్నదై ఆయన, చేసేది ఆయన, నడిపించేది ఆయన, కేవలం మనం బొమ్మలు మాత్రమే. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్రమాదమే మీరు పడకండి. అలా నేను చాలా మందిని చూశాను, పాఠాలు నేర్చుకునే చెబుతున్నా ఈ మాటలు, పాఠాలు నేర్చుకోకుండా చెప్పటం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆత్మజ్ఞానం సంపాదించేద్దామని ఇంట్లో పని మానేస్తారు. ఇంకా చీపురు కట్ట ముట్టుకోరు, ఇంట్లో పని మానేస్తారు. కొంతమంది జ్ఞానం సంపాదించేద్దాం, ఆ రమణ మహర్షికి జ్ఞానం వచ్చేసిన రామకృష్ణుడి జ్ఞానం మనం కూడా అలా ధ్యానం చేసేద్దామని ముందు ఇంట్లో పరిమాణేస్తారు. మీకు అర్థమవుతుందా? ఇంట్లో పరిమాణేస్తే జ్ఞానం రాదు, ఇంట్లో పరిమాణేస్తే సోమరతనం వస్తుంది. నేను ఇలా కొంతమందిని చూశాను, ఇంట్లో పరిమాణేస్తారు, వాడు సమాజానికి పనికిరారు, ఇంటికి పనికిరారు. వాళ్ళు మనకు జ్ఞానం సంపాదన చేస్తాం, ఏదో కోచ్ చేస్తామని చేస్తూ ఉంటారు. కోచి అన్ని పనులు చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది జ్ఞానం సంపాదించేయడానికి. ముందు పని మటుకు వదిలేస్తారు, ముందు పని మటుకు ముద్దబ్బాయిలో కూర్చోవడం, ముద్దబ్బాయిలో కూర్చొని ముద్దిలో కూర్చొని మమ్మల్ని ఏమో చెరగొట్టకుండా మేము పూజ చేసుకుంటున్నాం, జపం చేసుకుంటున్నాం అంటారు. మమ్మల్ని కాఫీ కాయరు కాస్తే తాగడానికి సిద్ధం అవుతూ ఉంటారు. ఈ సాధకులు ఏం చేస్తారంటే కాఫీ వాళ్ళు కాయరు, ఆ ఇంట్లో వాళ్ళకి మేము జ్ఞానం చేసుకుంటామని చెప్తే ఎవరైనా ఇంట్లో కాస్తే తాగడానికి సిద్ధం అవుతూ ఉంటారు. మళ్ళీ అంటే కొంతమంది జ్ఞానం సంపాదిస్తామని చెప్పి జ్ఞానం సంపాదించలేదు కదా, సోమర్తనానికి అలవాటు పడి దరిద్రం అనిపించి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, అది కంగారు పడకండి. అని మీ మంచి కోసమే చెబుతున్నా. అది ఇంట్లో పనికి పనికి రాలేదు, వాళ్ళు సమాజానికి పనికి రాలేదు, దేశానికి పనికి రాలేదు. మీకు అర్థమవుతుందే? వీటిపోయిన ఆత్మజ్ఞానం వచ్చిందంటే ఆత్మజ్ఞానం రాలేదు, ఎందుకు పనికి రాకుండా చివరికి మోక్షం లేదు కదా, పట్టకు కూడా బాధపడి చచ్చి ఊరుకున్నారు ఇటువంటి వాళ్ళు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది కంగారు పడితే వచ్చేది కాదు, ఇది తొందరపడితే వచ్చేది కాదు, ఇది నవ్వులు మింగేసేది కాదు. ఒక గంటలో వాసనాక్షయం అవ్వాలి కదా. కొంతమంది మేము ఏదో సాధన చేసేస్తాం సాధన చేసేస్తాం చెప్పి ఇంట్లో పని వదిలేస్తారు. మనం ఇంట్లో పని మానేస్తే జ్ఞానం వస్తుంది అక్కడ గీతలో చెప్పలేదు, పై ఇంకోటి చెప్పాడు గీతలో. నువ్వు పని మానేస్తే జ్ఞానం మాట అటుంచి నీ పొట్ట కూడా ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది. ఇతరుల మీద ఆధారపడితే వాళ్ళని చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టుగా నేనేమంటారు, నీకు జ్ఞానం రాదు బానిసత్వం వస్తుందని చెప్పాడు. ఇది జ్ఞానం రాదు బానిసత్వం మిగులుతుందని చెప్పాడు కృష్ణుడు. భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టిన విషయం లేదండి, భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టిన విషయం లేదు. ఆ బహు ఎన్నో మా ఎన్నో సలహాలు చెప్పాడు, ఎన్నో సూచనలు చెప్పాడు మనం ప్రమాదంలో పడకుండా ఉండటం కోసం. నేను అనేక మంది మంచి వాళ్ళని చూశాను, ఇటు పని విడిచిపెట్టేశారు. అటు జ్ఞానం రాకుండా దరిద్రం అడిగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నేను 4 గంటలకు ధ్యానం చేస్తాను, 5 గంటలకు ధ్యానం చేస్తాను అంటే ఏంటో తెలియదు. మన లోపల కూర్చొని ఏం చేసుకుని మనకి తలుపు కొడితే మామూలుగా ఉపద్రవమైన కోపంగా బయటకు వచ్చేస్తారు. మా ధ్యానం చెడగొచ్చారేంటారా మీరేనా? ఇప్పుడు మనకి ఏదైనా పని ఉంటే ఏదో తలుపు కొట్టామనుకోండి, తాచుకొని బయటకు వచ్చినట్టు వచ్చేస్తారు. అసలు మాటకి మనస్సుకి చేతకి సమన్వయం లేని వాడికి జ్ఞానమా? ఇది బాగా అర్థం చేసుకోండి. మాటకి మనస్సుకి చేతకి సమన్వయం లేని వాడికి జ్ఞానమా? ఏమక్క అక్కడ దాకా ఎక్కర్లేదు. మాకు జ్ఞానం వచ్చేసింది, మాకు జ్ఞానం వచ్చేసింది అనుకునే వాళ్ళు చాలామంది. అంటే మీరు చెప్పిన మాట మాకు నచ్చలేదు అంటే వాడు విశ్వామిత్రుడు అయిపోతాడు. ఒక పక్కన ఉపనిషత్తులు చదువుతూ ఉంటాడు, భగవద్గీత చదువుతూ ఉంటాడు, నేను పండితుని అంటాడు, ఏమక్కర్లేదు, మీరు ఆడు ఏమనొద్దు. కానీ మీరు చెప్పిన మాట మాకు నచ్చలేదంటే పోని మనం మాట్లాడక నచ్చకపోతే మనకు నష్టం ఏంటని అడిగాడు. కోపం వస్తున్నాడు, విశ్వామిత్రుడు అయిపోతాడు. ఆడికి మనల్ని శపించే శక్తి లేదు, కానీ శపించేస్తాడు. ఉంటే శపించే శక్తి ఉంటే శపించేస్తాడు. ఆ శక్తి ఆడికి ఎలాగలేదనుకోండి. అంచేది మీరు పని దొంగలు అవ్వద్దు. అదే కృష్ణుడికి, కృష్ణుడు అదే చెప్పాడు, పని దొంగలు అవ్వద్దు మీరు. మీరు కృష్ణుడు గీత ఎక్కడ చెప్పాడు? యుద్ధ మధ్యలో చెప్పాడు, లక్షలాది మంది సైనికుల మధ్యలో చెప్పాడు. సమాజాన్ని విడిచిపెట్టి ఎక్కడికో పాడిపోయి చెప్పలేదు ఆయన. సమాజం మధ్యలో నిలబడి చెప్పాడు. నెమ్మదిగా నెమ్మదిగా స్లోగా స్టడీగా, అంటే వాసన తొందరగా కాలిపోదు, వాసన తొందరగా కాలిపోదు. హృదయంలో మీరు ఒకవేళ మనస్సును నిలబెట్టి ఉంచుదామైనా వాసన ఉండనివ్వదు హృదయంలో మనస్సుని. ఆ వాసన క్షయం కోసం మీరు ప్రయత్నం చేస్తేనే కానీ ఒకవేళ మీరు జ్ఞానం సంపాదించినా నిలబడదు. ఏం అపూర్వం ఉండే 13వ అధ్యాయంలో చెప్పింది అర్జున, నువ్వు సర్వత్రా ఈశ్వరుని చూడలేవనుకో, సర్వత్రా చైతన్యాన్ని చూడలేదనుకో, ఆ చైతన్యాన్ని చూసి జీవుడు అనుకుంటున్నావు అనుకో, చైతన్యాన్ని చూసి మనస్సు అనుకుంటున్నావు అనుకో, ఆ చైతన్యాన్ని చూసి శరీరం అనుకుంటున్నావు అనుకో, నిన్ను హింస పెట్టుకోకుండా ఆగ్గలవా అన్నాడు. మనం ఎవరిని ఉద్ధరించక్కర్లేదు, మనల్ని హింసపెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. అది కృష్ణుడు చెప్పింది. మీరు ఎవరిని ఉద్ధరించక్కర్లేదు, మిమ్మల్ని మీరు హింసపెట్టుకోకుండా, మీరు రోజు అశాంతికి గురి అవ్వకుండా, మీరు ముందు శాంతిగా ఉంటే కాపాడుకోండి. మీకు శాంతి లేకపోతే ఎవరికి శాంతి ఇస్తారు? మీరు మీకు సుఖం లేకపోతే ఎవరికి సుఖం ఇస్తారు? మీకు ఆనందం లేకపోతే ఎవరికి ఇస్తారు ఆనందం? మీకు ఉంటే ఏదైనా ఉంటే మీరు ఆనందం ఇతరులకు ఇవ్వగలరు. మీకే ఆనందం లేనప్పుడు ఎవరికి ఇస్తారు ఆనందం? మనం ఇతరులకు నేర్పింది ప్రేమనా నేర్పడం ద్వేషమా? కానీ ఇల్లంతా తిరిగి మనం నేర్పేది ప్రేమనా నేర్పడం, ద్వేషాన్ని నేర్పడం. ఇవన్నీ భగవంతుడు చూస్తూనే ఉంటాడు. వాడు ప్రేమను నేర్పుతున్నాడో, ద్వేషాన్ని నేర్పుతున్నాడో, మైత్రీభావం నేర్పుతున్నాడో, విరోధ భావం నేర్పుతున్నాడో, అంతర్యాముగా నారాయణుడు చూస్తూనే ఉంటాడు. అదే అక్షరమణ వాళ్ళు రమణ మహర్షి గారు చెప్పారు, భగవంతుడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. నీకు ఏదైనా చూడాలంటే నీ కళ్ళు ఉండాలి, భగవంతుడి కళ్ళు అక్కర్లేదు. అంతా తానే, అంతా తానై ఉన్నాడు. వాడికి వినాలంటే చెవులు అక్కర్లేదు, నీకు వినాలంటే చెవులు ఉండాలి. భక్తి పేరు చెప్పి మనం ప్రచారం చేపిస్తుంది ప్రేమనే జ్ఞానాన్ని, అంతేకాని ద్వేషాన్ని అజ్ఞానాన్ని కాదు. ఇప్పుడు ఒక మనిషిలో అజ్ఞానం ఉందనుకోండి, అజ్ఞానాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి మనకు చేతనైతే, ఉన్న అజ్ఞానాన్ని పెంచుతంటే. అంటే మీరు మాట్లాడే మాటలు మీ అంతర్యామిగా ఉన్న నారాయణుడికి తెలియటం లేదంటే అనుకోకండి, ఎత్తికెత్తి శిక్ష అనుభవించాలి. అన్నం తిన్న వెంటనే మనకు పని, మనకు పడన తిన్న అన్నం, మనకు పడన పదార్థం తిన్న వెంటనే కడుపు నొప్పి వచ్చేది, గంట పడుతుంది కడుపు నొప్పి రావటానికి. చేసిన కర్మ వెంటాడటానికి కొంత టైం పడుతుంది, వెంటనే వెంటాడదు, కొంత టైం పడుతుంది వెంటాడటానికి. ఇంగ్లీష్లో సామెత ఉంది, అప్పులు చేసి వాళ్ళు అందరూ సంతోషంగా చేస్తారట. ఇంగ్లీష్లో సామెత ఉంది, అప్పులు చేసి వాళ్ళు అందరూ సంతోషంగా చేస్తారటప్పుడు అప్పు తీర్చేటప్పుడు ఏడుస్తూ తీరుస్తారట. అప్పులు చేసేటప్పుడు సంతోషంగా తెచ్చుకుంటారట, మరి తిరిగి ఇవ్వాలి కదా వాడికి, ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇస్తారట. అలాగే పొరపాట్లు కూడా చేసేటప్పుడు సంతోషంగా చేస్తారటండి, అనిపించేటప్పుడు ఏడుస్తూ ఉంటారటండి. చేసావో అనుభవంలోకి వస్తుంది, ఏదో జన్మలో నీకు. అంటే మీ అంతర్యామగా ఉన్న నారాయణుడి ముద్దబ్బాయని అనుకోకండి మీరు. అంటే ఈశ్వరుడికి అన్ని శక్తులు ఉన్నాయి. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఈశ్వరుడికి అన్ని శక్తులు ఉన్నాయి, ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఆయన పూర్తిగా ఆయన పైన పూర్తిగా భారం వేయటి తప్ప, నువ్వు పూర్తిగా ఆయన పైన భారం వేస్తే నిన్ను ఒడ్డుకి తీసుకొస్తాడు. ఆచార్యుల వారు అన్నారు, మనం ఈశ్వరుడి మీద భారం వేయమంటాడు, దేహం లేని తలంపు మీద వేస్తామంటున్న భారం. శంకరాచార్యుల వారు అన్నారు, ఈశ్వరుడిని భారం వేసి బతకమంటాడు, మన అహంకారమే భారం వేసి బతుకుతామంటాడు. ప్రతి మనిషి బతకడానికి వాడు అహంకారం సంతృప్తిపరచుకోవడానికి వాడు బతుకుతున్నాడు, కానీ ఈశ్వర అనుగ్రహం సంపాదించడానికి ఎవడు బతకటం లేదని వాడు గుర్తుపెట్టుకోండి. మీరు ఆచార్యుల వారు అన్నారు, మొసల్ని నమ్ముకుని నది దాటటం ఎటువంటిదో, దేహమే సర్వస్వం, ఈ దేహమే నమ్ముకుని దేహానికి జరిగే సంఘటనలు ఒకటే నిజమనుకుని దేహాన్ని నమ్ముకుని మోక్షం పొందటం కూడా అటువంటిది అన్నాడు. మొసలు నమ్ముకి నరసాపురం రేవు దాటం ఎటువంటిదో, మొసల్ని నమ్ముకుని నరసాపురం రేవు దాటం ఎటువంటిదో, దేహాన్ని నమ్ముకుని దేహానికి వచ్చే మంచి ప్రార్థం చెడ్డ ప్రార్థం అదే నిజమనుకుని దేహమే నిజమనుకుని ఆ దేహంతో తాదాత్యం పొందే తలంపు, ఆ దేహంతో తాదాత్యం పొందే భావనే నిజమనుకుని నువ్వు తరించడం ఎటువంటిదంటే, మొసలు నమ్ముకుని రేవు దాటం లాంటిది. ఆ మొసలు నేను రేవు దాటినవాడు, నీ దేహ భావన కూడా నేను తరింపలేదు, నేను ఈ సంసార చక్రంలో జనన మరణ చక్రంలో తిప్పి నిన్ను శోభరంగా పిప్పి చేసి విడిచిపెడుతుంది, తిప్పుతుంది పిప్పి చేస్తుంది అన్నాడు ఆచార్య స్వాముల వాడు. పిప్పి చేసి నేను గొల్ల చేసి విడిచిపెడుతుంది దేహభావన, ఆ శవబుద్ధి అటువంటిది. అప్పు చేసినప్పుడు అందరూ సంతోషంగా చేస్తారట, ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇస్తారట, అలాగే పొరపాట్లు చేసేటప్పుడు కూడా అంత సంతోషంగా చేస్తారట, అనుభవానికి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారట. ఆంగ్ల భాషలో సామెత. అయితే నీకు ఏ మార్గం ఇష్టమైతే అందులో ప్రయాణం చేయి, ఈ మార్గంలోనే ప్రయాణం చేయమని భగవంతుడు చెప్పటం లేదు. విశాలమైన బుద్ధి, విశాలమైన హృదయం. యేసుక్రీస్తులాగా నేనే మార్గంలో నేనే గమ్యమని ఆయన చెప్పలేదు కృష్ణుడు. నువ్వు ఏ మార్గాన్ని అనుసరించు, నీకు ఏ పద్ధతి తేలిగ్గా ఉంటుంది అనుసరించు. నదులు ఎన్ని, సముద్రం ఎలా కలుస్తున్నాయో అన్ని మార్గాలు నన్నే వచ్చి పొందుతాయి అని, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా పొందేవాడిని నేనే. మీరు ఎక్కడి నుంచి పాలకులు వంటజ్జి బండి మీద వెళ్ళండి, గుర్ర బండి మీద వెళ్ళండి, కార్లు వెళ్ళండి, ఓ 10 నిమిషాలు అటు ఇటు మీరు వెళ్ళిపోతారు, గమ్యానికి వెళ్ళిపోతారు. అసలు ప్రయాణం అంటూ చేస్తుంటే, సాధన అంటూ చేస్తుంటే, ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఎవరు ఏ రూపాన్ని ధ్యానం చేసినా, ఎవరు ఏ నామాన్ని స్మరించినా, వాళ్ళు నన్నే పొందుతారు, అంటే చైతన్యాన్ని పొందుతారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన ఇష్టాన్ని ఆ ఇష్టాన్ని పక్కన పెట్టడం, ఇది భగవంతుడి దైవిక పాత్రలు అవుతుంటే పని చేయటం మర్చిపోతాం. అంటే గీతలు ఏమన్నాడంటే, మేం కర్మ చేస్తాం, మేం కర్మ చేస్తున్నాం, మేం కర్మ చేస్తాం అంటే కదలదు, నువ్వు చేసే కర్మ యోగంగా యోగం అవ్వాలన్నాడు. నీకు అర్థమవుతుంది, నువ్వు కర్మ చేస్తే సరిపోదు, కర్మను నువ్వు చేసే కర్మ యోగం అవ్వాలి. నువ్వు కర్మ చేస్తే సరిపోదు, నువ్వు చేసే కర్మ యోగం అవ్వాలి. యోగం అవటం అంటే ఏంటి, నువ్వు చేసే పని వల్ల నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి, నువ్వు చేసే పని వల్ల నువ్వు ముక్తుడు అవ్వాలి. నీకు అర్థమవుతుందా, నువ్వు చేసే పని వల్ల నీకు చిత్తశాంతి కలగాలి, నువ్వు చేసే పని వల్ల నీకు జ్ఞానం కలగాలి, నువ్వు చేసే కర్మ చేస్తే సరిపోదు, కర్మను యోగంగా చెయ్యవయ్య అర్జున. మనం చేసే కర్మ జన్మలను పెంచుతుంది, అది కాదు కృష్ణుడు చెప్పి, కృష్ణుడు చెప్పిన కర్మ అది కాదు. నువ్వు చేసే కర్మ నీకు జ్ఞానం తీసుకురావాలి, నువ్వు చేసే కర్మ నీకు శాంతిని తీసుకురావాలి, నువ్వు చేసే కర్మ ఈ జన్మలను చక్రంలోంచి బయటకు తీసుకురావాలి. అంటే బంధిక జైల్లోంచి బయటకు రావాలి. ఈ జైల్లోంచి దేహం అనే జైల్లో ఇప్పుడు మనం ఉన్నాం, అందులోంచి నీకు బయట, నువ్వు చేసే కర్మ నీకు బంధించడం కాదు, నువ్వు చేసే కర్మలో నువ్వు బంధింపబడకూడదు, నువ్వు చేసే కర్మ దేహభావంలోంచి విడుదల పొందాలి. అటువంటి కర్మ చేస్తున్నావు, కర్మ చెయ్యి, కర్మ చెయ్యి, కర్మ బంధింపబడే కర్మ కాదు, కర్మను యోగంగా చెయ్యి, అప్పుడు నువ్వు చేస్తున్న కర్మే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అర్జున ఇంకేం చెప్పంటారు, చెప్పండి. నువ్వు చేసే పని నీకు మోక్షాన్ని తీసుకురావాలి, నీకు చిత్తశుద్ధిని తీసుకురావాలి, నీకు అమృతానుభవాన్ని తీసుకురావాలి. గాంధీ గారు బాగా నీకు ఉత్తరం రాశారు కదా, ఆ ఉత్తరం నాకు బాగా ఇష్టం. 1918లో రాశారు ఆ ఉత్తరం. ఆయన ఏమని రాశాడంటే, గాంధీ గారి భార్యకి, గాంధీ గారి భార్య చనిపోతున్నప్పుడు, అప్పుడు చనిపోలేదు, డాక్టర్లు చెప్పారు బాగా చనిపోతున్నారు. గాంధీ గారి భార్య పేరు కస్తూరిబా, గాంధీ గారి జాతి పిత, బా జాతి మాత. మన జాతి పితను జాతి పెట్టు మర్చి, జాతి పితను మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం, జాతి మాతను మర్చిపోయాం. పితను జాగ్రత్త పెట్టు మర్చి, పితను మనం కొంచెం స్మరిస్తున్నాం, మాతను పూర్తిగా మర్చిపోయాం. ఇక్కడ ఆ లెటర్ అద్భుతమైన లెటర్ అండి. నేను సబర్మతి ఆశ్రమంలో, సబర్మతి కదా సేవాగ్రామంలో చూశాను ఆ లెటర్. గోడ మీద కూడా రాశారు. ఏమని రాశాడంటే, నీ శరీరం చనిపోతున్నాయి, నాకు ఉత్తరాలు వస్తున్నాయి, బాపూజీ రాలేదు, లేకపోతే వాళ్ళు రాలేదు, కొంతమంది చనిపోయే వాళ్ళు అందరూ వాళ్ళు రాలేదు, నన్ను చూడటానికి లేదు, కొంతమంది కౌర్లు పెడతారు చూడటానికి రమ్మను, వాళ్ళు రావటం లేదు, వీళ్ళు రావటం, ఆ గొడవ వదిలేయి. నువ్వు దెర్ ఈజ్ ఎస్టేట్, ఇది ఒక్కటే ఒకే అర్థం చేసుకోండి, దెర్ ఈజ్ ఎస్టేట్, దెర్ ఈజ్ ఎ పర్ఫెక్షన్. మనకు తెలిసినా తెలియపోయిన ఒక పెర్ఫెక్షన్ ఉంది. శరీరం ఉండగానే శరీరం ఒళ్ళకాట్లో కాలి బూడిద అయిపోకముందే కప్పెడితే ఇది మట్టి అవ్వకముందే పెర్ఫెక్ట్, లోపల పెర్ఫెక్షన్ రావాలి, మనం పెర్ఫెక్షన్కి రీచ్ అవ్వాలి. శరీరాన్ని కాల్చి బూడి చేయకముందే ఇది కప్పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిద అవుతుంది. భగవాన్ అంటారు, కట్టెలు ఏ విధంగా అయితే శరీరాన్ని కాల్చి బూడిచ్చేస్తున్నాయో, ఈ నేను ఎవడనని అనే విచారణ కూడా ఈ దేహబుద్ధిని కాల్చి బూడిచ్చేస్తున్నాను. కట్టెలు ఏ విధంగా అయితే శరీరాన్ని కాల్చి శవాన్ని కాల్చి బూడిచ్చేస్తున్నాయో, ఈ నేను ఎవడను, హూఇజ్ దిస్ ఐ, నేను నేను అని చెప్పే, నేను నేను అని చెప్పే, ఈ నేను ఎవడని అనే విచారణ నీ దేహము నేనన్న తలంపు, దేహము నేననే తలం, దేహము నేననే భావన, దేహము నేననే తలంపుని కాల్చి బూడిచ్చేస్తుంది. నేనెవడన్నా విచారణ ఎలా చేస్తుంది అంటే శవాన్ని కట్టిలే విధంగా కాల్చి బూడిచ్చేస్తున్నాయో ఈ ప్రశ్న కూడా నీ దేహ భావాన్ని కాల్చి బూడిచ్చేస్తుంది. శవబుద్ధి నుంచి నేను బయటికి తీసుకొస్తుంది ఆత్మబుద్ధి, ఆత్మబుద్ధి ప్రసాదిస్తుంది ఈ నేను ఎవడనే ప్రశ్న. హూ ఇస్ దిస్ ఐ, హూ యామ్ ఐ? ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. భగవాన్ అంటారు ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు. ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు కాబట్టి శరీరం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవు. మనం నిజంగా చనిపోయి నిజంగా చనిపోతే పేడ వదులుతుంది. నిజంగా చచ్చిపోవటం లేదు మనం వచ్చిన గొడవది. మరి ఇప్పుడు శరీరం చనిపోయినప్పుడు నిజంగా చచ్చిపోయామనుకోండి పేడ వదులుతుంది. నిజంగా చచ్చిపోవటం లేదు, మళ్ళీ ఇంకొక కొత్త శరీరం వచ్చి పట్టుకుంటాను మనల్ని. ఆచార్యులు వారు అన్నాడు ఇవన్నీ దొంగ చావులు, ఇవన్నీ దొంగ చావులు. తిరిగి ఎవడైతే పుట్టడో వాడు చనిపోయినట్టు ఇవాళ చచ్చిపోయి రేపు పుట్టి వాడు కాచావు ఆడి దొంగ చావు కాకపోతే ఏంటన్నాడు. ఇవన్నీ దొంగ చావులయ్యే, ఏడు శరీరం చచ్చిపోతుంది, ఆ లోపల జీవుడికి ఇంకో శరీరం వస్తుంది, అవి చావులేంటి? ఎవడైతే నిజంగా చనిపోతున్నాడు అంటే మీకు అర్థమవుతుంది, ఎవడైతే తిరిగి పుట్టడో వాడు చావు నిజం. వేడి చనిపోయి రేపు పుట్టేవాడు ఆయన దొంగ చావు కాకపోతే నిజమైన చావా? ఈ పుట్టుకలు దొంగ పుట్టుకలు, ఈ చావులు కూడా దొంగ చావులు. నీకు జ్ఞానం కలిగే వరకు ఏదో శవాన్ని ఎలా మోస్తూనే ఉండాలి. అది వదిలేయండి. ఇప్పుడు మధ్యలో మనం గాంధీ గారి విషయం చెప్పుకుంటున్నాం, అద్భుతమైన వాక్యం. అబ్బా నువ్వు చనిపోతున్నావు, నాకు ఉత్తరాలు వస్తున్నాయి, కానీ పని తొందరలో ఉన్నాను, పని విడిచిపెట్టి నిన్ను చూడటానికి రాలేను. వాళ్ళు దేశం కోసం ఎలా అంకితం అయిపోయారో చూడండి. ఇప్పుడు అందరూ కూడా దేశానికి మనం ఏమి ఇచ్చామని గొడవ లేదు. దేశానికి నేను దేశాన్ని దేశం వల్ల నేను పొందాను, దేశం వల్ల నాకేమొచ్చింది, దేశం వల్ల నాకేమొచ్చింది, గ్రామం వల్ల నాకేమొచ్చింది, ఇదే గొడవ. కానీ నేను గ్రామానికి ఏమి ఇచ్చాను, నేను దేశానికి ఏమి ఇచ్చాను, నేను సమాజానికి ఏమి ఇచ్చాను, ఈ గొడవ లేదు. సమాజం నాకేం చేసింది, దేశానికి నేను ఏం చేసినాను, మా అమ్మ నాకేం ఇచ్చిందని అడిగేవాడు. కానీ వీడు అమ్మకి ఏం సేవ చేసేవాడు అడిగేవాడు ఎవడు లేడు.
గాంధీ గారి భార్య చనిపోతాంటే నేను చూడటం ధర్మమే, కానీ నీ చేతిలో పని విడిచిపెట్టి రాలేకపోతున్నాను, నీ శరీరం ఉంటే నేను చూడటానికి కష్టాను, ఈ లోపల బాపు ఈ రాలేదని, ఇంకా వాళ్ళు రాలేదు, బంధువులు రాలేదు, స్నేహితులు రాలేదని నువ్వు అలా బాధపడకు నువ్వు పని చెయ్యి. ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకుని ఎవరింటికారు వెళ్ళిపోండి. జీవితానికి చావుకి భేదం లేదు, జీవితానికి చావుకి భేదం లేదు. అని మన శరీరం చావచ్చినప్పుడు మనకు ఉనికి వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. ఇంచేత కారణం శరీరం చనిపోయిన తర్వాత జీవితం ఉండదు అనుకుంటున్నావు, అంచేత భయం వచ్చేస్తుంది మనకి. అది గాంధీగారు చెప్పింది ఏంటంటే జీవితానికి చావుకి భేదం లేదు, జీవితానికి చావుకి భేదం లేదు. భేదం లేదు, భేదం లేదని నోటితోడు అనుకుంటే కుదరదు. జీవితానికి భేదం, జీవితానికి చావుకి భేదం లేదని తెలుసుకోవడం కూడా జ్ఞానమే. అది ఒక భాగం మాత్రమే. వండర్ఫుల్ టీచింగ్. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి. మేము చెవులు మూసుకుంటామంటే మేము చెప్పేది ఏమి లేదు. మేము చెవులు మూసుకుంటామంటే మేము చెప్పేది ఏమి లేదు. జీవితానికి చావుకి భేదం లేదు, జీవితానికి చావుకి భేదం లేదు. చనిపోయిన తర్వాత కూడా మనకు జీవితం ఉంటుంది. ఉండదు అనుకోవటం వల్ల భయం వేస్తుంది, ఉండదు అనుకోవటం వల్ల భయం వేస్తుంది. జీవితానికి చావుకి భేదం లేదు, జీవితానికి చావుకి భేదం లేదని అని చదివిస్తే వింట చదవటం వల్ల వింటం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. అయితే అది కూడా జ్ఞానంలో ఒక భాగమే ఈ మోర్టల్ స్పీచ్. మంది పేరు వినటం కూడా జ్ఞానంలో ఒక భాగమే, కానీ మంది పేరు వింటే సరిపోదు, దాన్ని నిండాలి. ఇంకే మందు పేరు వినకుండా నువ్వు మందుని ఎలా కొనుక్కుంటావు? ఇంకేనే సరిపోయిందండి. కొంతమంది మెట్ట వేదాంత మాటలు చెప్తారు, వింటేనే సరిపోయి. వింటేనే నీకు అర్థం అవుతావు, వినకుండా ఉంటే ఎలా తెలుస్తుంది? అసలు నీకు వింటేనే అర్థం అవుతావు, వినకుండా ఎలా తెలుస్తుంది? కొంతమంది శుద్ధ ముద్రగా ఉండి ఈ శ్లోకాలు బట్టి పెట్టి లోపల జ్ఞానం వచ్చేసింది అనుకోవటం. ఈ శ్లోకాలు చదివి లోపల సున్నరు వాళ్ళు. ఏదో శ్లోకాలు నాలుగు శ్లోకాలు బట్టి బట్టి మనకు జ్ఞానం వచ్చేసినట్టు ఆత్మవంచన, అది ఆత్మవంచనది. లోపలికెళ్ళి చూస్తే వాళ్ళ ఇన్నర్ లైఫ్ చూస్తే సున్నాలు పెద్ద జీరోస్ వాళ్ళు. ఈశ్వరుడు ఎవడికి తెలియబడ ఈశ్వరుడు ఎవడికి తెలియబడాలనుకుంటే వాడికి తెలియబడతాడు. కానీ నీ ఐశ్వర్యం వల్ల కానీ, లేకపోతే నీ ధనం వల్ల కానీ, లేకపోతే నీ పాండిత్యం వల్ల కానీ, నీ చదువు వల్ల కానీ, నీ కీర్తి వల్ల కానీ వాడు తెలియబడ్డే. వాడు అనుకోవాలి నీకు తెలియబడాలని, అప్పుడు కదా నీకు జ్ఞానం కలిగింది. జాగ్రత్తగా వినండి, గాంధీ గారు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఇది కూడా జ్ఞానం. ఏమని చెప్పిందంటే వినటం జ్ఞానంలో ఒక భాగం, అది సర్వస్వం అది కాదు. మంది పేరు వినటం కూడా మంచిదే, అయితే మంది పేరు వినంత మాత్రం చేసి మనకు రోగం తగ్గిపోద్ది, దాన్ని మింగాలి. అదేవిధంగా జీవితానికి, బాగా వినండి, జీవితానికి చావుకి భేదం లేదు. ఆ మాట వినాలి, ఆ మాట వినాలి. విన్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. గాంధీ గారి భార్యకి రాసింది ఏంటంటే జీవితానికి చావుకి భేదం లేదు, కానీ మనం ఏమనుకుంటున్నాం, చనిపోతే జీవితం ఉండదామనుకుంటున్నాం. ఉంటుంది, కానీ జీవితం ఉండగానే జీవితానికి చావుకు భేదం లేదన్న సంగతి కనుక నువ్వు గ్రహిస్తే, నువ్వు గ్రహిస్తే నీ సహస్రం అంతా ఆనందంతో నిండిపోతుంది. అప్పుడు నువ్వు సుఖం కోసం, ఆనందం కోసం బజార్లో వెతకక్కర్లేదు. ఎప్పుడైతే నీకు బజార్లో వెతికే బుద్ధి పోయిందో సుఖం కోసం, ఆనందం కోసం, నీకు పునర్జన్మ కూడా రాదు. ప్రతికాని మన సంతోషం కోసం బజార్లో వెతుకుతున్నాం, సుఖం కోసం బజార్లో వెతుకుతున్నాం, ఆనందం కోసం ఎక్కడ వెతుకుతున్నాం? బజార్లో వెతుకుతున్నాం. బజార్లో వెతుకుతున్నాం కాబట్టి మనకు సేవలు వస్తాయి, మళ్ళీ కొత్త సేవలు వస్తాయి, కొత్త సేవలు వచ్చాక మళ్ళీ బజార్లో వెతుకుతాం సంతోషం కోసం. ఇలా బజార్లో వెతుకుతున్నంత కాలం సేవలు వస్తూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, అదే సంసారం. వినటం కూడా అవసరమే, వినటం అనేది సర్వస్వం కాదు. వినటం కూడా జ్ఞానంలో ఒక భాగం అని మర్చిపోకండి. మందు పేరు వినకుండా నువ్వు మందు ఎలా కొనుక్కుంటావు? కొనుక్కోకుండా మందు ఎలా మింగుతావు? అది విషయం తెలుసుకోవాలి కదా. విషయం తెలుసుకోకుండా నువ్వు ఎలా లోపల గురుదయంలోకి ఎలా వెళ్ళతావు? అవసరం వినటం ఒక భాగం, దాన్ని మననం చేయటం ఒక భాగం. మననం అంటే ఏంటి? ముద్దబ్బాయిలో కూర్చోవడం కాదు. మననం అంటే మీరు విన్నదాని మీద మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. మీరు ఏదో వింటే ఉంటారు, ఈ బుజ్జి కూడా మైట్లో తీసేయటం మంచిది. ఇంకా మనం ఏదో సబ్జెక్ట్ వింటూ ఉంటాం, విన్నప్పుడు ఏమవుతుందంటే మనం అంటే ఊరికే ఈ తలకాయ తీసుకెళ్ళి గోడ పెట్టి కొట్టుకోవడం కాదు. మనం ఏదో సబ్జెక్ట్ వింటాం, ఆ సబ్జెక్టు మనం విన్నప్పుడు, విన్న తర్వాత మననం చేసేటప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి. మనకు వచ్చిన సందేహాలు విన్న తర్వాత మనకు మననం చేస్తే కొన్ని సందేహం, మనకు వచ్చిన సందేహాలని పోగొట్టుకోవడానికి చేసే ప్రయత్నం మననం. సందేహాలు పోగొట్టుకోమనుకోండి, మనకు వచ్చిన సందేహాలు పోగొట్టుకోమనుకోండి, మన మీద మనకు విశ్వాసం కలగదు, మనకి ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కలగదో సాధన చేయలేము, సాధన చేయలేకపోతే తరించలేము. ఇప్పుడు సబ్జెక్ట్ మీరు లెక్కలు వింటున్నారు అనుకోండి, లెక్కల సబ్జెక్ట్ విన్నారు బాగుంది, తర్వాత విన్న తర్వాత మీకు కొన్ని డౌట్స్ వస్తాయి, మరి డౌట్స్ని తీర్చుకోవడం కూడా అది మననంతో సమానం. అప్పుడు ఏమవుతుంది, మీకు నాలెడ్జ్ క్లియర్ అవుతుంది. మీకు ఎప్పుడైతే అనుమానాలు వచ్చినాయో, అనుమానాలు క్లియర్ చేసేసుకున్నారు అనుకోండి గురువు ద్వారా, అప్పుడు ఏమవుతుంది, క్లారిటీ వస్తుంది. మీకేమొస్తుంది, ఆ క్లారిటీ మీద ధ్యానం, అది మీ జిజ్ఞాస, దాని మీద ధ్యానం చేయాలి. అప్పుడు అందుకుంటుంది వైభవం అంటారు. ఏ రోజు కాదు సందేహంతో ఏడ్చి వాళ్ళకి ఇంకా నిజ జిజ్ఞాస ఏంటి? అది కానీ రోజు అనుమానాలు పెట్టుకున్న వాడికి ఇంకా ధ్యానం ఎక్కడ సాగుతుంది? ఏ గంటకా గంట అనుమానం? ఆ అనుమానాలు తీర్చుకుంటేనే కానీ మీరు ధ్యానం చేయలేరు. తేరికి స్పష్టత రావాలి. ఠాకూర్ మీరు దేవుణ్ణి ఎప్పుడైనా చూచారా? అడు రామకృష్ణుని అడుగుతాడు. ఎవడు? నరేంద్రుడు అడుగుతాడు. నరేంద్రుడు అడుగుతాడు, ఈ కబుర్లు కాపరకాయలు వదిలేయండి, మీరేదో మంచి మాటలు చెప్తున్నారు, ఈ మాటలు వదిలేయండి, మీరు దేవుణ్ణి ఎప్పుడైనా చూచారా? నరేన్, నేను నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నాను, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నావు, అంత స్పష్టంగా నేను ఈశ్వరుని దర్శించాను నారాయణ. అది చాలా అడు జ్ఞానం గురించి రోజున మాట్లాడుతున్నాడు రామకృష్ణుడు. ఈ మాటలు నువ్వు పక్కన పెట్టండి. మీరు ఎప్పుడైనా ఈశ్వరుని చూచారా అంటాడు నరేన్. చూచాను, నేను నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నాను, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నావో, అంత స్పష్టంగా నేను ఈశ్వరుని దర్శించాను. ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడి రామ కృష్ణుడు. అది మీకు సందేహాలు పెట్టి, మీకు సందేహ గురువుని ఆశ్రయించి, తన శాస్త్రాన్ని ఆశ్రయించి, అర్జున నీ అహంకారాన్ని ఆలంబనంగా పెట్టుకుని బతకు, శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని బతుకు. నువ్వు శాస్త్రాన్ని ఆధారంగా పెట్టుకుని జీవించు. ఎవడో ఎల్లయో పుల్లయో చెప్పాడని అలా జీవించకు, శాస్త్రాన్ని ఆధారంగా పెట్టుకుని జీవించు. ఎల్లంటే ఎవడు ఆడ అహంకారం ఏదో చెబుతుంది, పుల్లయ్య అంటే ఎవడు ఆడ అహంకారం చెబుతుంది, వాడు అహంకారం నీ అహంకారం నడుపుతుందా? ఆడో గుడ్డివాడు, నువ్వో గుడ్డివాడు. గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తే ఎలా ఉంటుందో, ఒకడు అహంకారం ఇంకో ఒకడు అహంకారం ఇంకోడు అహంకారమే అలవాటు పడి బతికితే వాడి జీవితం కూడా అంతే. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు ఆ గాంధీ గారు చెప్పింది ఏంటంటే, మనకు తెలుసున్నా మనకు తెలియపోయి ఇది కరెక్ట్. ఏది కరెక్ట్? జీవితానికి చావుకి భేదం లేదు. కానీ అది ఆ భేదం లేని సంగతి నోడు చూడంటే సరిపోదు బా. కస్తూరిబా, బా పేరు కస్తూరిబా. గాంధీ గారు కస్తూరిబా అని పిలిచేవారు కదా, బా అని పిలిచేవారు, బా బా అని పిలిచేవారు. కస్తూరిబా అని పిలిచేవారు కాదు, బా బా అని పిలిచారు. బా అంటే దీనికి జీవితానికి చావుకి భేదం లేదు. భేదం లేదని నోడితో వింటే సరిపోదు, అది గ్రహించాలి, ఆ విషయాన్ని గ్రహించాలి. ఆ భేదం లేదని సంగతి విషయం మననం చేసి, ఆ భేదం లేదని స్థితిని, ఆ భేదం లేని స్థితిని శరీరం చనిపోయిన తర్వాత కాదు, శరీరం ఉండగానే నా భేదం లేని స్థితిని పొందితే, అభేద స్థితిని పొందితే, అప్పుడు నీకు అభయ స్థితి కలుగుతుంది. అది మోక్షం, అది శాంతి, అది నిర్వాణ సుఖం, అది స్వర్గరాజ్యం. గాంధీ గారు వచ్చి చూస్తే ఏంటి, చూడకపోతే నువ్వు అమృతానుభవం పొందటానికి ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు 13వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు కదా, అందరిలో ఉన్న ఈశ్వరుని ఎవడైతే దర్శిస్తున్నాడు, అందరిలో ఉన్న ఈశ్వరుని ఎవడైతే దర్శిస్తున్నాడో వాడికి భయమేలా, కోరిక ఎలా, ద్వేషమేలా. అందరిలో ఉన్న ఈశ్వరుని దర్శించే వాడికి వాడికి దుఃఖంతో పని లేదే, వాడికి ఐశ్వర్యంతో పని లేదే, వాడికి మరణ భీతి లేదే. వాణ్ణి అందరిలోనే ఈశ్వరుని దర్శించే వాడికి వాణ్ణి వాడు హింస పెట్టుకోడే. నువ్వు అందరిలోనే ఈశ్వరుణ్ణి, నీ లోపలన్న ఈశ్వరుని ఎప్పుడైతే దర్శించవో నువ్వు ఇతరులను ఉద్ధరించక్కర్లేదు, నిన్ను నువ్వు హింస పెట్టుకోకుండా ఉండలేవు. నువ్వు అర్జున ఇతరులను ఉద్ధరించక్కర్ నువ్వు ఇతరులను ఉద్ధరించక్కర్లేదు, నిన్ను నువ్వు హింస పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. కొంతమంది అన్నీ ఉండి ఎడవటానికి కారణం ఏంటంటే దేహభావన, ఈశ్వర సాక్షాత్కారం లేకపోవటం. కొంతమందికి తాడి భోగంలో ఉండదు, ఆ ముఖం ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటుంది. కొంతమందికి ఏమి ఉండదు బాహ్యంగా, ఎప్పుడు చూసినా ముఖం సంతోషంగా ఉంటుంది. అంచేత లోపల ఉన్న జ్ఞానం, ఆ జ్ఞానం యొక్క వైభవం అటువంటిది, లోపల ఉన్న శాంతి యొక్క వైభవం అటువంటిది. అది కృష్ణుడు అంటాడు, నువ్వు 100 సంవత్సరాల శరీరం భూమి మీద ఉందనుకో, ఈ 100 సంవత్సరాలు 1 గంట సేపు నువ్వు స్వార్థం లేకుండా ఉన్నావనుకో, ఆ గంట కూడా ఉండవనుకోండి, మనం ఉండవాళ్ళ మాట చెబుతున్నాడు. 1 గంట సేపు 100 సంవత్సరాలు 1 గంట సేపు స్వార్థం, ఈ 1 గంటలోనే నీ ద్వారా అనేక మంచి పనులు జరిగిపోతాయి ఈ లోకానికి. ముగిస్తున్నాం. నువ్వు ఏ మార్గాన్ని అనుసరించు, ఆ మార్గం తోడు తదాక్ష్యం పొందాది అయిపోవాలి. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఆ మార్గం తోడు తదాక్ష్యం పొందాలి. ఇవాళ 23వ తారీఖున రామానుజం పుట్టినరోజు. లెక్కల మేధావి, లెక్కల్లో మహామేధావి రామానుజన్ పుట్టినరోజు. వాడు నిన్నే పుట్టాడు రామానుజం. కుంభకోణంలో చదువుకున్నాడు రామానుజం, మ్యాథమెటిక్స్లో మేధావి. ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఎవరు, ఎందుకు ఫెయిల్ అయిపోయాడు అంటే చదువు రాక కాదు, మొత్తం ఆయన సర్వస్వ జీవితం ఎక్కడికి ఇచ్చేశాడు. మిగతా సబ్జెక్టుల గురించి ఆలోచించేవాడు కాదు, సర్వస్వం ఎక్కడికి ఇచ్చేశాడు. ప్రపంచ మేధావి అయ్యాడు మ్యాథమెటిక్స్లో. ఒక లెక్కను 100 మోడల్స్ చేసేవాడు, ఫెయిల్ అయిపోయి బయటకు వచ్చేవాడు. అంటే ఆ పేపర్ అసలు ఆ లెక్కని మోడల్లో చెయ్యొచ్చు అనే సంగతి ఆ లెక్కల మాస్టర్కి తెలియదు. అంటే డెడికేషన్, డివోషన్ టు మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ జీనియస్. వాడు రామానుజన్ నిన్నే డిసెంబర్ 22 జన్మించాడు. ఎందుకో రామానుజన్ జ్ఞాపకం వస్తున్నాడు. మ్యాథమెటిక్స్ జీనియస్, డెడికేషన్, అది మిగతా సబ్జెక్టులు అసలు ఉన్నాయని కూడా నీకు తెలియదు. అలాగే అసలు నీకు నువ్వే వస్తున్నాయితే తెలుసుకోవాలనుకుంటున్నావు, దానికోసం జీవించు, దాని గురించి మాట్లాడు. ఇతరులు చెబుతుంటే దాని గురించే విను, నువ్వు ఎవరికైనా చెప్తుంటే దాని గురించే చెప్పు. ఆత్మ సమస్తం మనప్రత్వ, నాకించి తప్పు చింతలు. ఆత్మ గురించి మాట్లాడు, ఆత్మ గురించి శ్రవణం చేయి, ఆత్మ గురించి జీవించు, దాని అనుగ్రహం సంపాదించడం కోసం బతుకు. ఆత్మ నీకు తెలియకుండా ఎక్కడికి వెళుతుంది అర్జున? స్వార్థమే పరమార్థంగా పెట్టుకుని వాడికే ఆత్మజ్ఞానం. నీ గౌరవాలను మర్చిపోయి, నీ కీర్తిని మర్చిపోయి, నీ గొప్పలను మర్చిపోయి, నీ జీవితంలో ఒక చిన్న మంచి పని చేసేవా నువ్వు? ఒక్క పెద్ద పనికే చిన్న మంచి పని చేసేవా నువ్వు? నీ శరీరాన్ని మర్చిపోయి, నీ మనస్సును మర్చిపోయి. కొన్ని కనీసం భౌతికంగా మీరు ఏం పని చేయలేకపోయినా మీ మనసులోనే ఎప్పుడైనా పుణ్యం సంపాదించారా? ఎవడైనా బాధపడతానంటే మీరు భౌతికంగా సహాయం చేయలేకపోవచ్చు, అయ్యో అని కూడా మీ మనసులో ఎప్పుడైనా అనుకున్నారా? భౌతిక అప్పుడే కనీసం అప్పుడైనా మీ మనసులో పుణ్యం వస్తుంది. మీరు భౌతికంగా సహాయం చేయలేకపోయినా ఎవరైనా బాధపడతానంటే అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు అనుకున్నా మీ మనసుకు పుణ్యం వస్తుంది. మీకు ఆ తరంపు వల్ల కూడా మీకు పుణ్యం వస్తుంది, దానికి పెట్టుబడి చోటు పని లేదు, అది ఫీలింగ్ సరిపోతుంది. మీ గురివే కనుక నిజమైన గురి వచ్చి మీరు ఆనందంతో బయటకు వెళ్ళాలి. మీ గురివే కనుక నిజమైన గురి అయితే మీ శరీరానికి చాలు వచ్చినప్పుడు నూటుకు నీరు పళ్ళు సుఖంగా చనిపోవాలి. మీ గురివే కనుక నిజమైన గురి అయితే మీ శరీరానికి చావు వచ్చినప్పుడు నూటుకు నీరు పళ్ళు శాంతితోటి లోకాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళాలి. వాడి గురివే నువ్వు అందులో లేనవ్వాలి. నువ్వు అందులో లేనవ్వాలి. నీ సొంత కోరికలు ఈశ్వరుడు ఇష్టమని ఇష్టం, ఈశ్వరుడు సంకల్పే నా సంకల్పం. ఇది ఎలా జరగాలి, అది అలా జరగాలి, నువ్వు అనుకోక్కర్లేదు. ఈశ్వరుడికి ఎలా ఇష్టం అయితే అలా జరగని. నీ దేహం ఈశ్వరుడి చేతిలో ఒక పనిముట్టి కింద ఉండాలి. నీ మనోదేహములు ఈశ్వరుడి చేతిలో పనిముట్టి కింద ఉండాలి. ఆఫర్ యువర్ యాక్షన్స్ యాజ్ యూ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. మీరు పుష్పాలతోటి దేవుడి పాదాల దగ్గర పుష్పాలు పెడుతున్నారు, మీరు చేసిన పనులు కూడా పుష్పాలకు వెళ్ళి దేవుడికి అలంకరింపబడాలి. మీరు పుష్పాలతోటి దేవుడి పాదాల దగ్గర మీరు పుష్పాలు ఎలా పెడుతున్నారో మీరు చేసే పనులు కూడా పుష్పాల కింద మారిపోయి దేవుడికి మాల కింద తయారవ్వాలి. అటువంటి పనులు మనం ఎప్పుడైనా చేసామో జీవితంలో? షేక్స్పియర్ ఒక డ్రామాలో ఒక మాట చెప్తాడు, కొంతమంది పుట్టుకతోటి మహాత్ముల కింద పుడతారు, కొంతమంది పుట్టుకతోటి మహాత్ముల కింద పుట్టకపోయినా కొన్ని మంచి పనులు చేసి మహాత్ములు అనిపించుకుంటారు. కొంతమంది పుట్టుకతోటి మహాత్ములుగా పుట్టరు, వాళ్ళ జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయరు. కానీ సమాజాన్ని అంత పీడిస్తారు మమ్మల్ని మహాత్ముల కింద గుర్తించమని. ఈ మూడో రకం జనంతో లోకం అంతా నిండుందని, ఈ మూడో రకం జనంతో లోకం అంతా నిండుందని షేక్స్పియర్ ఒక డ్రామాలో చెప్తాడు. అంటే నీకు దేహభావం ఉన్నంతకాలం, దేహమైన నేనైనా బుద్ధి ఉన్నంతకాలం ఏదో కోరిక వస్తూనే ఉంటుంది. నీకు కోరికలు నాపు చేయలేవు. దేహమే నేను, దేహంతో సాధార్థ్యంతో మంచి కోరికలు రావచ్చు, చెడ్డ కోరికలు రావచ్చు. దేహంతో సాధార్థ్యం ఉన్నంతకాలం ఏదో కోరికలు వస్తూనే ఉంటాయి కదా నీకు. ఆ దేహభావం నశిస్తే దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వం అనే బుద్ధి నీకు నశించే వరకు ఏదో కోరిక వస్తూనే ఉంటుంది, ఖర్చత్వం కూడా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి దుఃఖ కారణం బయట లేదు. అసలు ఎవరెవరిలో మనకు దుఃఖం వస్తామని మీరు అనుకోకండి, మనకు దుఃఖ కారణం బయట లేదు. ఈ కర్త నేను కర్తను అనుకునే బుద్ధిలోంచి దుఃఖం వస్తుంది. నువ్వు కర్తలేని కర్మ చెయ్యి, నువ్వు కర్తలేని కర్మను చెయ్యి, నీకు జ్ఞానం కలుగుతుంది. కర్తతోడు కొన్ని కర్మ చేసావో అనుభవిస్తావు, మంచికి మంచి అనుభవిస్తావు, చెడ్డకి చెడ్డ అనుభవిస్తావు, ఎత్తుకు ఎత్తు అనుభవిస్తావు. కర్తలేని కర్మ చెయ్యి, కర్తలేని కర్మ నీకు జ్ఞానాన్ని తీసుకొస్తుంది. కర్తృత్వం పెట్టుకుని కర్మ చేస్తే నువ్వు బంధింపబడతావు, పునర్జన్మలకు కారణమవుతాయి. అంటే కర్త నీకు దుఃఖ కారణం బయట లేదు, దుఃఖ కారణం బయట లేదు, లోపలే ఉంది. ఈ కర్తృత్వ బుద్ధిలోనే దుఃఖ కారణం ఉంది. ఎవరికైతే కర్తృత్వ బుద్ధి నశించిందో వాడికి వేరుతో సహా దుఃఖం కూడా నశిస్తుంది. మీకు ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, వస్తే నష్టం ఏంటి, వద్దు అంటారు. పోనీ వస్తే నష్టం ఏంటి దుఃఖం వస్తాను, మీ స్వరూపంలో చావు లేదు అంటే చావు వద్దంటారు. మీ స్వరూపంలో దుఃఖం లేదు అంటే దుఃఖాన్ని కూడా వద్దంటారు. మీ స్వరూపంలో అశాంతి లేదు అంటే మీకు అశాంతిని కూడా వద్దంటారు. అదే భగవాన్ ఒకటే చెప్పాడు, నిరంతరం మీరు దేహం గొడవలో ఉంటున్నారు, గాఢ నిద్రలో మీకు దేహం ఉందా? గాఢ నిద్రలో మీ దేహం తాలూకు ఎవరికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. పోనీ రాబోయే జన్మలు కూడా ఉందా గాఢ నిద్రలో? లేదు. పూర్వజన్మలు కూడా ఉందా? అది లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? దేహంలో తలంపు వచ్చాక, ఆ కర్తృత్వం వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి. ఆ కర్తృత్వం నశిస్తే పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు, ఈ జన్మ లేదు, దుఃఖం లేదు. ఆడు దేహం ఉండగా దేహరవుతుడు అవుతాడు, లోకంలో ఉండగా లోకరహితుడు అవుతాడు. ఎవరికైతే కర్తృత్వ బుద్ధి నశించిందో వాడు దేహం ఉండగా దేహరహితుడు అవుతాడు. లోకంలో ఉండగానే లోకరహితుడు అవుతాడు, పూర్ణ స్థితిని పొందుతాడు, పూర్ణ సుఖము బోరలాడతాడు. మళ్ళీ ఎవరైనా చూస్తా అంటే వాళ్ళకి ఆనందం రావాలని, అశాంతి రాకూడదు. మళ్ళీ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అశాంతి, వాళ్ళకి ఆనందం అశాంతి రాదు, వాళ్ళకి సుఖం రావాలి కానీ దుఃఖం రాకూడదు. అదే భారతంలో చెప్తాడు, నీకేది మంచిదనుకుంటున్నావో ఇతరులకు కూడా అదే మంచిదనుకో అని. నీకు నువ్వు ఏది మంచిదనుకుంటున్నావో ఇతరులకు కూడా అదే మంచిదనుకో. అని ద్వంద్వాల్లోంచి బయటపడటానికి ప్రయత్నం చెయ్యి. ఎవరైనా నిన్ను నిందించారనుకో, ఎవడైతే నిన్ను నిందించాడనుకో, నీ మనసును కంగారు పెట్టుకో అక్కర్లేదు. ఎవడైనా నేను స్తుతి చేశాడనుకో నువ్వు పొంగిపోవద్దు. ఎవడైనా నిందిస్తే కుంగిపోవద్దు, ఎవడైనా స్తుతి చేస్తే పొంగిపోవద్దు. ఆ రెండాటి వల్ల నీ మనసు బాహ్య ముఖానికి వస్తుంది, అంతర్ముఖం అవుతాం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మీకు సంతోషం వచ్చింది అనుకోండి, మనసు ఇంకా అంతర్ముఖానికి వెళ్ళదు. ఎవరైనా విమర్శిస్తారనుకోండి, మీకు దుఃఖం వస్తుంది అనుకోండి, మీ మనసు ఇంకా అంతర్ముఖం బాహ్యముఖానికి వచ్చే బాహ్య మీ మనస్సు బాహ్యముఖానికి వచ్చే పనులు మీరు చేయకండి. పైగా ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే అది మీకు మంచిది. ఏం చేయాలి, మీ బుద్ధిలో ఉన్న దోషాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. భగవంతుడు మిమ్మల్ని మీ చేత అనుభవింపు చేయటం మానేసి వాళ్ళ చేత అనుభవింపు చేయడానికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెడతాడు. ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితిలో కూడా మీ మనస్సు బాహ్య ముఖానికి రానివ్వకండి. ఒకవేళ మీకు అన్ని విధాలు కలిసి వస్తామనుకోండి, పొంగిపోకండి. అప్పుడు మీరు పొంగిపోతా అంటే మనసు బాహ్య ముఖానికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనసు బాహ్య ముఖానికి వచ్చేస్తుందో దేహభావన పెరిగిపోతుంది, దేహబుద్ధి పెరిగిపోతుంది, దేహమే నేను తలంపు కూడా పెరిగిపోతుంది. దానివల్ల చివరికి మిగిలేదు నరకం. ఇప్పుడు ఇతరులు మనల్ని పొగుడతారనుకోండి, మనకు కలిసి వచ్చేది ఏమి లేదు. ఇతరులు మనల్ని నిందిస్తారనుకోండి, మనకు పోయేది ఏమి లేదు. ఇతరులు ఎవరైనా మనల్ని నిందిస్తే మనకున్న మనం సంపాదించుకునే జ్ఞానం ఏది పోదు. ఇతరులు ఏదైనా పొగుడతారనుకోండి, మనకేం అదనంగా జ్ఞానం రాదు. ఇప్పుడు నాకు 100,000 రూపాయలు డబ్బు ఉందనుకోండి, మాట వరుసకి డబ్బు ఏమీ లేదు నా దగ్గర అంటారనుకోండి, అది 100,000 పోవం. 10 లక్షలు ఉన్నాయంటారనుకోండి, 10 లక్షలు ఉండవు. ఉన్న అది అనుకోవచ్చు, ఉన్నది 100,000, నాకున్నదేదో ఉంది నాకు. అందుకని ఇతరులు పొగట్టడం వల్ల నాకు వచ్చే లాభం లేదు, ఇతరులు వచ్చి విమర్శించడం వల్ల నాకు వచ్చే నష్టం లేదు. ఇవన్నీ ఈ మాటలు నీ గాలికి వదిలేయండి. మీరు లోపలికి తీసుకోవద్దు, ఇవన్నిటినీ లోపలికి తీసుకోవద్దు, గాలికి వదిలేయాలి. ఒక శాస్త్రం మీరు లోపలికి మీరు బాగుపడాలంటే మీరు లోపలికి తీసుకోవాల్సిన శాస్త్రం ఒకటే. వర్జిన శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకు జీవించు, నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, అమృతానుభవం కలుగుతుంది. అంటే శరణాగతి అంటే ఏమి లేదు, ఏదైతే నేను అనుకుంటున్నావో దాన్ని అర్పించడమే శరణాగతి. ఏదైతే నేను అనుకుంటున్నావో, కృష్ణుడి గీతలో చెప్తాడు, ప్రతివాడు నాకు శాంతి లేదు, నాకు శాంతి లేదు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నాకు శాంతి లేదు, నాకు శాంతి లేదు అంటాడు. 1,000 కోట్లు డబ్బు ఉన్నాడు, శాంతి లేదంటాడు. 10వ చేసేవాడు ఏదైనా మంత్రి 10వ చేసేవాడు నాకు శాంతి లేదంటాడు. ఎవరింటికి వెళ్ళినా చెప్పిదేని మాకు శాంతి లేదని చెప్పటమే. ఇది భగవద్గీతలో 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు దీనికి అర్థం. నేను అనే తలంపు, నాది అనే తలంపు, ఈ 2 తలంపులు నేను ఎంతకాలం అయితే పీడిస్తున్నాయో అంతకాలం 1,000 జన్మలు ఎత్తున నువ్వు 1,000,000 పూజలు చేసినా నీకు అశాంతి విడిచిపెట్టదన్నాడు. నేను అనేది ఒక తలంపు, ఇది నిజం కాదు. నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు, రెండు తలంపులే, రెండు నిజం కాదు. ఈ తలంపులు కొన్ని కొన్ని వేల జన్మల నుంచి మనం కూడా వచ్చేస్తున్నాయి. ఈ తలంపులు నువ్వు కూడా పెట్టుకుంటున్నావు, ఈ తలంపులు నీవు కూడా పెట్టుకుంటున్నావు. నీకు చదువు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, చదువు ఉందని డబ్బు ఉందని నీకు అశాంతి పోదు. ఈ రెండు తలంపుల్లోంచి విడుదల పొందితే అప్పుడు నువ్వు అశాంతిలోంచి బయటకు వచ్చేది. అంతేకాని ఈ రెండు తలంపులు, ఈ రెండు ఆ తలంపులు అసత్యమే. అంటే ఈ అసత్యంలోంచి నీకు బయటకు వస్తే సత్య సాక్షాత్కారం, అశాంతిని తీసుకొచ్చే రెండాటిలోంచి బయటకు వస్తే నీకు శాంతి సామ్రాజ్యం. ఈ రెండాటి దుఃఖాన్ని తీసుకొచ్చే రెండాటిలోంచి బయటకు వస్తే అప్పుడు నువ్వు సుఖి అవుతావు అర్జున. అంతేకాని బాహ్యమైన పరిస్థితులు, బాహ్యమైన కంఫర్ట్స్ కొంతమంది అంటూ ఉంటారు. ఏమంటే గుమ్మంలోంచి కాలు తీసి బయట పెడితే కార్లునే పెడతామని అంటారు కొంతమంది. కొంతమంది అంటారు మేము గుమ్మంలోంచి గుమ్మంలోంచి మా కాలు బయట పెట్టామనుకోండి భూమి మీద పెట్టం చిన్న కార్లోనే పెడతామంటారు. రైతే మంచిదే, నిజమే ఉండొచ్చు. నువ్వు ఎంతవరకు శాంతిగా ఉన్నావు? నువ్వు చెప్పింది అని కాదంటున్నది, నువ్వెంతవరకు శాంతిగా ఉన్నావు? నువ్వు సుఖంగా ఉన్నావా, శాంతిగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, లేకపోతే ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నావా? నువ్వు లోపల కొంతమంది లోపల శాంతిగా ఉన్న పై అంటారు, లోపల ముఖం కొంతమంది నవ్వుముఖం పెడతారు, లోపల ఏడుస్తూ ఉంది, ఆ ముఖం చెప్తా ఉంది లోపల ఏడుస్తున్నారని. అదే సినిమా అనుకుని డైరెక్టర్ కట్ట 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 అంటాడు. ఇదేంటారా నవ్వు ముఖం పెట్టమంటే అదే నవ్వు ముఖం ఏడుపు ముఖం పెడుతున్నానంటే అంటాడు. అది లోపల ఏడుపు ముఖం ఏడుస్తా ఉంటే బయట నవ్వు ముఖం ఎలా పెడతాడు? అప్పుడు డైరెక్టర్ ఏమంటాడంటే కట్ట 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 అంటాడు, లేదా ముఖం కడుపుకుని మళ్ళీ రా అంటాడు. అంటే కృష్ణుడు ఫైనల్గా చెప్పాడు, ద్వితీయ రెండు అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు. రమణ మహర్షి గారు ఇల్లు ఇడిచిపెట్టి అరణ్యాచలం వచ్చారు, బుద్ధుడు ఇల్లు ఇడిచిపెట్టేసి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి తపస్సేశాడు, మహర్షులందరూ చెట్ల కింద కూర్చొని ధ్యానాలు చేశారు, తరించారు. కృష్ణుడు అలా కోట్లాద మంది జనం మధ్యలో కూర్చుని తపస్సుల పేరు మీద, ధ్యానాల పేరు మీద ఎక్కడికి కదలకుండా మహోన్నతమైన జ్ఞానాన్ని కురిపించాడు. వాడు నారాయణుడు, వాడు దేవుడు. యుద్ధ భూములో ఇంకో గంటకి తలకాయలు ఉంటాయో ఉండవు అనేటువంటి ఆ భయ భయ వాతావరణంలో ఇంట్లో ఉంటే జ్ఞానరాజ్యం ఎక్కడికైనా పారిపోదాము అనుకోకుండా సమాజ మధ్యలో ఉండి, ఇంటి మధ్యలో ఉండి అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరికీ జ్ఞానం బోధించాడు వాడు నారాయణుడు. అది దేవుడికే సాటి. వాడే నారాయణుడు, వాడే దేవదేవుడు, వాడు ఈశ్వరుడు, వాడే కృష్ణుడు. అంటే అర్జునుడు